ॐ अज्ञानतिमिरन्धस्याज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. ఈరోజు భాగవత శ్రవణోత్సవం కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపు నుంచి ఇదే మా స్వాగతం. హరే కృష్ణ. సో ఐ సీక్ blessings of each one of you so that I can speak for my own purification and for Lord's glorification. So నిన్న మనము 17వ అధ్యాయం చర్చించుకోవడం జరిగింది. పరీక్షితుడు ఏ విధంగా కళిరాజుని దండించాడు మరియు కళిరాజుకి ఏ విధంగా ఏ స్థానాలు ఇచ్చాడు, 5 స్థానాలు ఇస్తాడనమాట. ఆ విధంగా కళిరాజుని ఒక నియంత్రించి మళ్ళీ ధర్మాన్ని భూదేవిని ఆనందపరుస్తాడు. ధర్మం మళ్ళీ 4 పాదాల మీద నడవడం మొదలు పెడుతుంది. లైక్ దిస్ వీ హావ్ డిస్కస్డ్. ఈరోజు 18వ అధ్యాయము, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. యాక్చువల్ గా మొదటి స్కందంలో ప్రతి అధ్యాయంలోని ప్రభుపాదుల వారు బ్రహ్మాండమైన భాష్యాలు రాయడం జరుగుతుంది. సో టుడేస్ చాప్టర్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే సుత గోస్వామి మొదట్లో పరీక్షితుడి యొక్క, అగైన్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ పరీక్షిత్ మహారాజ్. పరీక్షితుడి యొక్క జీవనం మొత్తము 3-4 శ్లోకాల్లో చెప్తారనమాట. ఎందుకంటే సేజస్ ముందే అడుగుతారు, ఏమని అడుగుతారు, పరీక్షితుడి యొక్క జన్మ మరియు వాళ్ళ యొక్క కార్యాలు మరియు ఏ సందర్భంలో అతను సుఖదేవన్ గోస్వామి అని కలవాల్సి వచ్చింది, ఎందుకు అతను శాపగ్రస్తుడయ్యాడు, ఇటువంటి ప్రశ్నలు 4వ అధ్యాయంలో అడుగుతారు. దానికి సుత గోస్వామి సమాధానాలు చెప్తున్నారు ఇక్కడ. సో మనము ఇక్కడ సుత గోస్వామి ఎక్స్ప్లెయిన్ 1 లైన్ సింపుల్ గా, అంటే పరీక్షితుడికి లాస్ట్ చాప్టర్ యాక్చువల్ గా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. చేస్తూ ఇంకొకసారి పరీక్షితుడి యొక్క గొప్పతనాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారనమాట. సుత గోస్వామి ఏమంటారంటే, ఫస్ట్ ఇసేస్ దట్ పరీక్షితుడి యొక్క జన్మ చూడండి ఎంత గొప్పదో అంటారనమాట. ఎందుకు గొప్పది, పరీక్షితుడు జన్మలోనే అతని గర్భంలో ఉండగానే స్వయంగా భగవంతుని యొక్క దర్శనం కావిస్తాడు. భగవంతుడును బ్రహ్మాస్త్రం నుంచి పరీక్షితుడిని రక్షిస్తాడు. కాబట్టి అతని జన్మ చాలా గొప్పది. అక్కడ సుత గోస్వామి ఒక పదాన్ని వాడతారనమాట. ఏమంటారంటే, కృష్ణస్య అద్భుత కర్మణ అంటారనమాట. దట్ మీన్స్ శ్రీకృష్ణ హూ పెర్ఫార్మ్స్ యూనో వండర్ఫుల్ యాక్ట్స్. ఏ భగవంతుడైతే ఒక అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అద్భుత కర్మణ, అటువంటి వ్యక్తి పరీక్షితుని కాపాడారు అని చెప్పి ఇక్కడ సుత గోస్వామి చెప్తారు. చూడండి, భగవంతుడి యొక్క కార్యాలు అన్ని అద్భుత కర్మణ. చూడండి, ఇక్కడ భగవంతుడు పరీక్షితుణ్ణి కాపాడాడు కాబట్టి అద్భుత కర్మణ అని చెప్పారు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ అద్భుత కర్మణ అనే పదము అనేక సందర్భాల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భీష్మ పితామహ దగ్గరికి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుడు వెళ్తారు, పాండవులు వెళ్తారు. అదే కుంతి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓకే ఫైన్. సో భీష్మ కుంతి మహారాణి ప్రార్థనలు అయిన తర్వాత మనం చూసినట్లయితే యుధిష్ఠిర మహారాజ్ చాలా డిస్టర్బ్ అవుతారు. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుని భీష్ముడి దగ్గర తీసుకెళ్తాడు. 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో వస్తుంది ఇది. సో అక్కడ చూసినట్లయితే అక్కడ కూడా యుధిష్ఠిరుడు ఏడుస్తూ ఉంటారు, భగవంతుడు అతన్ని ఓదార్చలేకపోతారు యుధిష్ఠిర మహారాజుని. సో అక్కడక్కడ కృష్ణుడి గురించి ఏం చెప్తారు, కృష్ణస్య అద్భుత కర్మణః అని చెప్తారు అన్నమాట. అంటే ఇక్కడ పరీక్షితుడు కాపాడారు కాబట్టి భగవంతుని యొక్క కార్యములు అద్భుత కర్మణ అంటే చాలా గొప్పవి అని చెప్పి. కానీ అక్కడ యుధిష్ఠిరు మహారాజుని కన్విన్స్ చేయలేకపోయారు కృష్ణుడు. యుధిష్ఠిరు మహారాజుని ఓదార్చలేకపోయారు. ఓదార్చలేకపోవడం కూడా అద్భుత కర్మణ అని అంటున్నారు. ఎందుకు అంటే భగవంతుడు ఏం చేసినా అది అద్భుత కర్మణ అనే. అంటే యుధిష్ఠిరు మహారాజు కేసులో చూసినట్లయితే భగవంతుడు చెప్తే యుధిష్ఠిరికి అర్థం కాదా, కానీ కృష్ణుడు చెప్పినా యుధిష్ఠిరికి అర్థం కాలేదు, వ్యాస మహర్షి చెప్తారు స్వయంగా అర్థం కాలేదు, మిగతా సాధువులు చెప్తారు అయినా యుధిష్ఠిర మహారాజుకి అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు, కురుక్షేత్ర యుద్ధానికి నేను బాధ్యుణ్ణి కాను అని చెప్పి అతనికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే కృష్ణుడు స్వయంగా పరమాత్మ రూపంలో యుధిష్ఠిరికి అర్థం కానివ్వట్లేదు అక్కడ. ఎందుకంటే యుధిష్ఠిరు చాలా మేధావి, శాస్త్ర సంపన్నుడు, రాజర్షి. అతను అతి సునాయాసంగా అర్థం చేసుకోగలిగిన విషయం అది. కానీ యుధిష్ఠిరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే కృష్ణుడే స్వయంగా పరమాత్మ రూపంలో ఆయనకి అర్థం కానివ్వట్లేదు అనమాట. బయట నుంచి ఆయనే చెప్తున్నాడు, లోపల నుంచి ఆయనే అర్థం కానివ్వట్లేదు. వ్యాస మహర్షి కూడా స్వయం చెప్పాలి కృష్ణుడు యొక్క అవతారమే. వ్యాసుడు చెప్పాడు యుధిష్ఠిర మహారాజును, రాజా నువ్వు కారణం కాదు యుద్ధానికి, నిశ్చింతగా ఉండు. అయినా సరే యుధిష్ఠిరికి బాధ వేస్తుంది అనమాట. సో అంటే కృష్ణుడు యుధిష్ఠిరికి అర్థం కానివ్వట్లేదు అంటే ఆ విధంగా అద్భుత కర్మణ. సో భగవంతుడు సమ్టైమ్స్ హెల్ప్ చేసిన అద్భుత కర్మనే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షితుణ్ణి కృష్ణుడు కాపాడాడు గర్భంలో, అదే అంటే గర్భంలో చనిపోవలసిన వ్యక్తిని భగవంతుడే కాపాడాడు. అదే భగవంతుడు పరీక్షితుడు అంతా శుభ్రంగా ఉన్న అంతా మంచిగా ఉంది అనే పరిస్థితుల్లో పరీక్షితుడికి శాపగ్రస్తుడు అయ్యేలా చేస్తాడు. పరీక్షితుడు శాపగ్రస్తుడు అయ్యేలా చేసింది కూడా భగవంతుడే. అంటే కాపాడింది ఆయనే, తర్వాత శాపం వచ్చేలా చేసింది ఆయనే. ఎందుకు చేశారంటే తర్వాత మనం చూస్తాము. కానీ అద్భుత కర్మణ అంటే భగవంతుడు ఏం చేసినా సరే అద్భుత కర్మణ, రైట్? సో మనకి అర్థమైనంత వరకు అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు భగవంతుడు ఎందుకు అలా చేశారనేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ భగవంతుడు ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. నేను కంటిన్యూస్ గా ఇది చెప్తున్నాను, సమ్ టైమ్స్ యూ డోంట్ గెట్ ఆన్సర్స్ వై దిస్ బట్ యూ క్యాన్ గెట్ ఆల్వేస్ గెట్ అన్ ఆన్సర్ వాట్ నౌ, ఇప్పుడు ఏమిటి అనే ప్రశ్నకి మనకి ఆల్వేస్ సమాధానం ఉంటుంది, రైట్? సో ఈ విధంగా పరీక్షితుని యొక్క జన్మ గొప్పది, తర్వాత పరీక్షితుడి యొక్క మరణం కూడా చాలా గొప్పది. సో పరీక్షితుడు చూసినట్లయితే, రైట్, అతనికి శాపం వస్తుంది, వారం రోజుల్లో చనిపోవాలి అని చెప్పి అతడు శాపగ్రస్తుడు అవుతాడు అనమాట. ఎవరు? శృంగి. శృంగి అంటే శమీక ఋషి యొక్క కుమారుడు. శృంగి చేతిలో అతనికి శపింపబడతాడు, రైట్? కానీ అక్కడ ఏమొస్తుంది, సుఖసుత్తు గోస్వామి ఏమంటారంటే అతనికి ఆ శాపము శాపగ్రస్తుడు అని తెలిసిన తర్వాత కూడా పరీక్షితుడు ఏమాత్రము భయపడలేదు, బాధపడలేదు అని చెప్పి చెప్పబడింది. సో ఎందుకు ఆయన భయపడలేదు అయ్యా అంటే దానికి కూడా సూత గోస్వామి చెప్తారు. ఏమని చెప్తారంటే భగవతి అర్పితాశ్రయ అని చెప్తారు అనమాట. శ్లోకం నంబర్ 2, భగవత్ అర్పితాశ్రయ అంటే హీ హస్ కాన్షియస్లీ సరెండర్ టు సుప్రీం, కంప్లీట్ గా భగవంతునికి శరణం అయిపోయాడు కాబట్టి పరీక్షితుడు ఆ విధంగా శాపగ్రస్తుడైనా సరే అతను ఈ విధంగా భయపడలేదు. రైట్. సో ప్రభుపాదులు వారు సుందరమైన తాత్పర్యం రాస్తారు, మనం చూడొచ్చు. అంటే ఆ శ్లోకం రాయరు, ఆరో స్కంధంలో శ్లోకం వస్తుంది, 17వ అధ్యాయం శ్లోకం వస్తుంది. సో శ్లోకం రాయరు కానీ దాని యొక్క మీనింగ్ రాస్తారు ఆ యొక్క భాష్యంలో. ఆ శ్లోకం ఏంటంటే, నారాయణ పరా సర్వే నా కుతశ్చన బిభ్యతి స్వర్గాపి స్వర్గ అపివర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శనాథ అని చెప్పి. దయచేసి భక్తులు జూమ్ లో ఉన్న వాళ్ళు వీడియో ఆపండి, చాలా డిస్టర్బింగ్ గా ఉంది. శ్యామ్ సుందర్ ప్రభు, స్వర్గాపి వర్గ నరకేషు అపి తుల్యార్థ దర్శనాథ అని చెప్పి. సో ఏం చెప్పబడిందంటే, శివుడు పార్వతితో అంటారనమాట. ఏమంటారు, చిత్రకేతు మహారాజు శాపగ్రస్తుడు అవుతాడు, పార్వతీదేవి చిత్రకేతుని శపిస్తుంది. ఆ సందర్భంలో అయినా సరే చిత్రకేతు మహారాజు చూడండి, అతను విద్యాధరుడు, విద్యాధరుడు అంటే గంధర్వుడు అనుకోండి. సో విద్యాధరులకు రాజు, విద్యాధరులకు రాజు స్థాయి నుంచి అతన్ని పార్వతీదేవి ఏమని చెప్పిస్తుంది, నరమాంసం తినే రాక్షసుడు వైపు అంటుంది అనమాట. నరమాంసం తినే రాక్షసుడు అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చేసారు. అయినా సరే ఒక్క క్షణంలో, ఒక్క క్షణంలో విద్యాధర రాజు నుంచి నరమాంస భక్షుడైన వృత్రాసురుడు కింద జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అయినా సరే చిత్రకేతు మహారాజు ఏమాత్రము అతను భయపడము, బాధపడము, దిగులు పడడం చేయడం అనమాట. అతను దాన్ని స్వీకరిస్తారు ఆయన. అప్పుడు శివుడు చెప్తారు, చూడు నీకు చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, వెంటనే నువ్వు ప్రతిఘటించావు, శపించావు, మరి నీ లెక్క ప్రకారంగా, నీ లెక్క ప్రకారంగా చిత్రకేతు మహారాజు కూడా, మరి అతను ఇప్పుడు అతన్ని కూడా నువ్వు అన్నావు, మరి ఆయన కూడా డిస్టర్బ్ అయ్యి నేను తిరిగి చెప్పించవచ్చు కదా, కానీ అతను చెప్పించలేదు. ఇప్పుడు నువ్వు ప్రతిఘటించావు, ఆయన ప్రతిఘటించలేదు. ఎందుకంటే, ఎందుకంటే ఇది గొప్పతనం, వైష్ణవుల యొక్క గొప్పతనం అని చెప్పి. నారాయణ పరా సర్వే నా కుతశ్చన బిభ్యతి, ఎప్పుడైతే ఎవరైతే సంపూర్ణంగా నారాయణుడు పట్ల ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వారికి స్వర్గ అపివర్గ నరకేషు. స్వర్గ అంటే స్వర్గము, అపవర్గ అంటే మోక్షము. అంటే స్వర్గము, మోక్షము, నరకము ఈ మూడు వాళ్ళకి సమానమే. వాళ్ళకి ఏటి ముఖ్యమంటే, అంటే ఎందుకు సమానం అంటే, భగవంతుని యొక్క సేవ ఉంటే వీళ్ళకి ఏదైనా ఒకటే అని చెప్పి. సో దిస్ ఇస్ ద థింగ్. సో ప్రభుపాద తాత్పర్యం ఏం రాస్తారంటే, భక్తులు అనేవాళ్ళు భగవంతుడు తమకి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు, ఏం చేయమంటే అది చేస్తారు. వాళ్ళు మాకు స్వర్గంలో, భగవంతుడు మాకు స్వర్గంలో సర్వీస్ ఇచ్చాడా, నరకంలో సర్వీస్ ఇచ్చాడా, లేకపోతే మనకి మోక్షాన్ని ఇచ్చాడా అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించరు అని చెప్పి ప్రభుపాదులు వారు రాస్తారు అనమాట. ఐ కెన్ రిమెంబర్ వన్ ఎపిసోడ్, శిల ప్రభుపాదులు వారు, ప్రభుపాదులు వారి లీలామృతులు చూసుకున్నట్లయితే, ఒకసారి ప్రభుపాదులు వారి శిష్యులు, మేబీ వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు కానీ అప్పటికే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది అనమాట. ఎయిర్పోర్ట్స్ లో బుక్ డిస్ట్రిబ్యూషన్ అమ్మకూడదు ఉంది, చాలా కండిషన్స్ పెడుతుంది. సంభవ భక్తులు ఏదో అమ్ముతూ ఉంటారు, దొరికిపోతారు. దొరికిపోతే ఏమవుతుంది, వాళ్ళని జైల్లో పెట్టేస్తారు అనమాట భక్తుల్ని. సో మన భక్తులు, ఆ టెంపుల్ ప్రెసిడెంట్ లాయర్ని పెట్టుకుంటాడు, ఆ లాయర్ చూస్తారు వీళ్ళకి భక్తులకు ఇప్పుడు బెయిల్ తీసుకురావాలంటే ఇన్ని వేల డాలర్లు అవుతాయి అని చెప్పి. సో ఆ ప్రెసిడెంట్కి అర్థం కాక ప్రభుపాద్ని అడుగుతారు, ప్రభుపాద్ను సో మన భక్తుల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేయాలి, సో ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి. సో ఏం చేయాలంటే ప్రభుపాద్ అంటారు, వై టు వేస్ట్ మనీ, ఎందుకు డబ్బులు, అంత డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు. వాళ్ళు ఎలాగో ప్రచారం చేసి పట్టుబడ్డారు, సో జైలుకి వెళ్ళారు, జైల్లో కూడా ప్రచారం చేయొచ్చు కదా, జైల్లో అయితే ఇంకా మంచిది, జనాలు పారిపోలేరు. అదే బయటనైతే ఎవరు ప్రచారం చేస్తాము, నువ్వన్నీ మనం ఒకటి చెప్పే లోపల ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే జైల్లో అయితే జనాలందరూ అక్కడే ఉంటారు. సో కృష్ణుడే వాళ్ళు కాపాడతారు, వాళ్ళు జైలు, వాళ్ళు జైల్లో వాళ్ళు ప్రచారం చేయమని చెప్పని. సో భక్తులకి ఎప్పుడైతే చెప్తారు ప్రభుపాద్ ఆస్కుడ్ యూ టు ప్రీచ్, సో భక్తులు ఇంకే డగిరి గెంతేసి జైలులో ప్రచారం చేస్తారనమాట. సో ఆ జైలు అథారిటీస్ భయపడిపోతారు, ఏంటి ఇద్దరు ఇద్దరు ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్, కరోనా ఇన్ఫెక్టెడ్ కాదు కరోనా ఇన్ఫెక్టెడ్ అనమాట. చైతన్య మహాప్రభుస్ కరోనా ఇన్ఫెక్టెడ్ డివోటీస్, సో వాళ్ళు ఇక్కడ ఉంటే మొత్తం అంతా ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది, కృష్ణ భక్తి అనే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది అని చెప్పి, సో వాళ్ళని ఎలాగైతే కష్టం అని చెప్పి వాళ్ళు బయట మళ్ళీ బాబు జైల్లో వద్దని చెప్పి వాళ్ళని కొన్ని రోజుల పైగా బయటకు పంపించేస్తారు, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి. ఆ విధంగా డివోటీస్ బయటకు వస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ప్రచారమే చేస్తారు. జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రచారమే చేశారు. ముందు బయట ఉన్నారు ప్రచారం చేస్తారు, జైల్లో పెట్టేశారు, జైల్లో ప్రచారం చేశారు, జైలు నుంచి బయటకు వచ్చారు మళ్ళీ ప్రచారం చేశారు అనమాట. సో ఫర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క సేవ ఉన్నంత వరకు వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు కంప్లైంట్ చేయరు. కొన్ని సందర్భాల్లో మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్న టెంపుల్స్ లో మనకి సేవ చేయమంటారు, వేర్ హ్యాపీ టు సర్వ్. సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు గో టు ఏ టెంపుల్ వేర్ నథింగ్ ఇస్ దేర్, స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేయాలి, వేర్ హ్యాపీ టు సర్వ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భగవంతుని సేవ మనం చేసే అవకాశం కలుగుతున్నదా లేదా అన్నదే ముఖ్యము. చిన్న పెద్ద లేకపోతే అయినా జనాలు మనల్ని చూస్తున్నారా చూడట్లేదా, లేకపోతే పబ్లిక్ మనల్ని చప్పట్లు కొడుతున్నారా లేదా, దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్. భగవంతుడు మన సేవ పట్ల ప్రసన్నం చెందుతున్నాడా లేదా అన్నదే ముఖ్యం మనకి, మిగతా అన్ని విషయాలు సెకండరీ, రైట్? సో దిస్ ఇస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎ డివోటీ, డివోటీ ఆఫ్ ద లార్డ్. ప్రభుపాద ఏమని రాస్తారంటే, పర్పోర్ట్లో రాస్తారు, ఏమని రాస్తారంటే, ఏ డివోటీ నెవర్ గోస్ ఎగెన్స్ట్ ద విల్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి యొక్క కోరికకి విరుద్ధంగా భక్తుడు ఎప్పుడు ప్రయత్నించరు. హి యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ యాజ్ గాడ్స్ మర్సీ. తన జీవితంలో జరిగిన ప్రతిదీ భగవంతుని యొక్క ఆశీర్వాదం కింద స్వీకరిస్తారు. చూడండి, మనకి సుఖం వచ్చినప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుకోవడం కొంతవరకు సులభమే, కానీ కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం అనుకోవడం అంత సులభం కాదు. ఇమీడియట్ గా మనము వేరే రకరకాల మనుషులు నిందిస్తాము, బయట వాళ్ళు నిందిస్తాము, ఎవరు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు నిందిస్తాము. నీ మొహం చూసి వెళ్ళాను తెల్లారి, అందుకని నాకు ఉద్యోగం ఊడిపోయింది, రైట్? సో ఎవరో ఒకరి మీద నెట్టేస్తాం అనమాట మనము. కానీ పరిస్థితిని చూసినట్లయితే అతడు గర్భంలో ఉండగానే భగవంతుని చేత కాపాడబడ్డాడు, కాబట్టి భగవంతుని భక్తుడయ్యాడు, అర్థమైంది. సో బికాస్ హీ గాట్ బెనిడిక్షన్, అంటే అతనికి భగవంతుడు కాపాడాడు కాబట్టి భగవంతుని పట్ల అతని కృతజ్ఞత భావం, ఓకే కాపాడారు కాబట్టి. కానీ రెండోసారి అతను తప్పు లేకుండా అతడు శాపగ్రస్తుడు అవుతాడు, పరీక్షితుడు యొక్క తప్పు లేకుండా. మీరు అనొచ్చు, అదేంటి ప్రభుజీ పరీక్షితుడు తప్పు చేయలేదా, మరి చనిపోయిన పాముని ఒక 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 గొప్ప ఋషి మెడలో వేయడం తప్పు కాదా, పరీక్షితుడు తప్పు చేయలేదు అంటారు ఎందుకు, పరీక్షితుడు తప్పు చేశాడు కదా అని మీరు అడగచ్చు, ఫ్యాక్ట్ వాస్తవమే. సో పరీక్షితుడు తప్పు చేశాడా లేదా అనేది మనం తర్వాత చూస్తాం మనము, బట్ వాస్తవం చెప్పాలంటే పరీక్షితుడు యాక్చువల్ గా అతను ఏం తప్పు చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే ఒక యాంగిల్లో. సో భగవంతుని కాపాడారు కాబట్టి కృతజ్ఞత, తర్వాత తన తప్పు లేకుండానే తను భగవంతుడు తనకి శాపముత్యాలు చేస్తాడు. కానీ పరీక్షితుడు దాన్ని కూడా ముందు ఎంత హుందాగా స్వీకరించారో, ఎంత కృతజ్ఞతా భావంతో స్వీకరించారో, అంతే కృతజ్ఞతా భావంతో శాపాన్ని కూడా స్వీకరిస్తారు. ఎలా సాధ్యం? సాధ్యమే, శుద్ధ భక్తులకు సాధ్యమే. శుద్ధ భక్తులకి ఎవ్రీథింగ్ ది యాక్సెప్ట్ ఆస్ కృష్ణ స్మరిసి, సక్సెస్ అయినా సరే ఫెయిల్యూర్ అయినా సరే తమ ప్రయత్నం చేస్తారు, కానీ ఆ తర్వాత ఏ ఫలితం వచ్చినా సరే భగవంతుణ్ణి ప్రశ్నించరు, విమర్శించరు, నిందించరు. పరీక్షిత్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. సో ఎలాగ ఆయన అంత హుందాగా ఆ యొక్క శాపాన్ని స్వీకరించారు అయ్యా అంటే దాని కారణం ఏమిటి, భగవత్ అర్పిత ఆశ్రయ. అర్పిత అంటే సమర్పించుకోవడం, భగవత్ అర్పిత ఆశ్రయ, తనను తాను భగవంతు సమర్పించుకున్నాడు ఆయన, కాబట్టి అన్నిటినీ ఆయన స్వీకరించగలిగాడు, రైట్? సో మూడో శ్లోకంలో యా సో శృతి గోస్వామి చెప్తున్నారు, ఇక్కడ మనం చూసినట్లయితే శృతి గోస్వామి ఏమంటున్నారు, ఫస్ట్ అతని జన్మ చాలా గొప్పది, అతని మృత్యువు చాలా గొప్పది. ఎందుకు గొప్పది, అతను కృష్ణుడు ఆశ్రయం తీసుకున్నాడు కాబట్టి మృత్యు వస్తుందని తెలిసినా సరే భయపడలేదు కాబట్టి అతని మృత్యు గొప్పది. మనలో ఎవరికి తెలుసు చెప్పండి, మనం ఎగ్జాక్ట్లీ ఈ టైంలో చనిపోతామని మనకు ఎవరికైనా తెలుసా, తెలియదు. అని పరిశుద్ధుడు ముందే తెలుసు. ఒకటి తెలుసు, రెండోది దాన్ని తెలిసిన తర్వాత అతను ఏం చేశాడు, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏంట నిర్ణయం అంట, మూడో శ్లోకంలో వస్తుంది అనమాట. ఏమని వస్తుంది, శ్రుత గోస్వామి ఏమంటారు, సో తన ఎప్పుడైతే అతను శాపగ్రస్తుడు అయ్యాడనే విషయం అతనికి అవగతం అవుతుందో, అతను ఏం చేస్తాడు పరీక్షితుడు, ఇమ్మీడియట్లీ అతను వెళ్ళి సుఖదేవ గోస్వామి దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. సుఖదేవ గోస్వామి దగ్గర శరణాగతం అయ్యి అతని దగ్గర నుంచి భగవంతుని గురించి భగవత్ తత్వ విజ్ఞానాన్ని నేర్చుకుంటారనమాట. రైట్. సో అక్కడ ప్రభుపాద రాస్తారు అగైన్ దీని, మళ్ళీ ప్రభుపాద ఏ అవకాశాన్ని విడిచిపెట్టుకోరనమాట. సో అక్కడ ప్రభుపాద అంటే శ్లోకంలో ఏమొస్తుందంటే, ఆ విజ్ఞాత అజిత సంస్థిత అంటారనమాట. విజ్ఞాత అజిత సంస్థిత వయసాకేర్ జహౌ శిష్యం అని చెప్పి. చూడు, విజ్ఞాత అంటే తెలుసుకోవడము, అజిత అజిత అంటే ఎవరండి, భగవంతుని పేరు, ఇంకొక పేరు అజిత. అజిత అంటే జిత అంటే ఏంటి, జయించడము. అజిత అంటే జయించలేనివాడు, జయించలేనివాడనా, ఎవరినైతే మనం జయించలేము అది. సో అజిత అంటే వన్ హూ కెన్ నాట్ బి కాంక్వర్డ్ బై ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్. అందుకే భగవంతుని పేరు అజిత. అజిత అంటే అతను ఎవరు ఓడించలేరు, ఎవరు జయించలేరు అతన్ని, దేంతోనూ జయించలేము, ఎవరు జయించలేరు అని చెప్పి. సో భగవంతుడు వన్ అనదర్ నేమ్ ఇస్ అజిత్ అంటే భగవంతుని ఎవరు కాంక్వర్ చేయలేరు, అతను ఎవరు అతన్ని ఎవరు పట్టుకోలేరు అనమాట. కానీ భగవంతుడు స్వయంగా తనను తాను లొంగిపోతాడు అనమాట. సో నోబడి కెన్ కాంక్వర్ కృష్ణ, బట్ హీ హింసెల్ఫ్ సరెండర్స్. అతన్ని ఎవరు జయించలేరు, కానీ అతను తనకు తానుగా దాసోహం అయిపోతారు. ఎవరికి, ఎవరైతే తనకు దాసోహం అవుతారో వాళ్ళకి తను దాసోహం అవుతాడు. సో ప్యూర్ డివోటీస్ దే సరెండర్ టు కృష్ణ, దే సరెండర్ దే ఫ్రీ విల్ టు కృష్ణ. శుద్ధ భక్తులు తమ యొక్క సంపూర్ణంగా తమకంటూ ప్రత్యేకంగా మరేం లేకుంటే భగవంతుడు శరణామత అవుతారనమాట. ఫ్రీ విల్, ఫ్రీ విల్ అంటే ఏంటి, స్వేచ్ఛ. తమ స్వేచ్ఛని భగవంతునికి శరణాగతం చేస్తారు శుద్ధ భక్తులు. సో అటువంటి శుద్ధ భక్తులకి భగవంతుడు కూడా తన యొక్క స్వేచ్ఛని భగవంతుడు కూడా శరణ అంటే హీ ఆల్సో సరెండర్స్ అనమాట. అంటే భక్తులు ఏం కోరుకుంటే భగవంతుడు కూడా అలా చేస్తారు, విచ్ మీన్స్ భగవంతుడు ఏం కోరుకుంటే భక్తులు అలా చేస్తారు, భక్తులు ఏం కోరుకుంటే భగవంతులు అలా చేస్తారు. అంటే శుద్ధ భక్తుల కేటగిరీలో, మన విషయాన్ని కాదు అది. దట్ మీన్స్ భగవంతుడు అజిత అనే, అజిత అంటే తను ఎవరు జయించలేరు, కానీ శుద్ధ భక్తులు, కానీ శుద్ధ భక్తులకి ఎలాగా అంటే భగవంతుడు తనను తానుగా సమర్పించుకుంటాడు శుద్ధ భక్తులకి. ఎవరో తలుచుకుంటే అతన్ని జయించలేరు, తనను తానుగా సమర్పించుకుంటాడు అనమాట శుద్ధ భక్తుల విషయంలో. సో భగవంతుడు ఇక్కడ అజిత అన్నారు, అంటే అజిత అంటే అతను ఎవరు తెలుసుకోలేరు, అంటే ఎంత జ్ఞానం అన్నా తెలుసుకోలేరు. కానీ అటువంటి అజితని, అటువంటి భగవంతుడిని, ఎవరు జయించలేని భగవంతుడిని పరీక్షితుడు అతని గురించి పూర్తిగా తెలుసుకోగలిగాడు. ఎలా తెలుసుకోగలిగాడు అంట, దానికి చెప్తున్నారేంటి, దాని కారణం ఏమిటి, అతను ఒక గురువు యొక్క ఆశ్రయం తీసుకున్నారు అని చెప్పి. సో ప్రభుపాద్ పరపోట్లో చాలా స్ట్రాంగ్ గా రాస్తారు. ఏమని రాస్తారంటే, శుద్ధ భక్తుల యొక్క ఆశీర్వాదం లేకుండా, ఉత్తమ భక్తుల యొక్క మనస్సు గెలుచుకోకుండా, మనము వాళ్ళ ఆశీర్వాదం లేకుండా, వాళ్ళ మనస్సు గెలుచుకోకుండా మనము భగవంతుని గురించి తెలుసుకోలేము. జ్ఞానం మాత్రమే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, శాస్త్రం తెలిసిన వాళ్ళు అంటే తెలివైన వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు శాస్త్రం చదవగానే వెంటనే శాస్త్రము అంటే చెప్పాలంటే అర్థమైపోతుంది, కృష్ణుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఆచార్యులు ఏం చెప్తున్నారు. ఓకే, నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, కానీ నీ జ్ఞానం అయితే బోల్డ్ ఉంది ఇప్పుడు, అంటే భాగవతంలో బోల్డ్ శ్లోకాలు నీకు తెలుసు, కానీ దాని అర్థము నువ్వు కృష్ణుడిని తెలుసుకోగలవు అని అయితే మాత్రం కాదు. అంత జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానం నీకు ఉపయోగపడుతుందా, నీ జపం చేస్తున్నప్పుడు ఈ జ్ఞానము నీ జపంలో ఉపయోగపడుతుందా, ఈ జ్ఞానము నీ సేవలో ఉపయోగపడుతుందా, అంటే కృప ఉన్నప్పుడు అవుతుంది అనమాట. కాబట్టి యు మే హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, బోల్డంత జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ వైష్ణవ కృప లేకుండానా ఆ జ్ఞానము నీకు విజ్ఞానం కింద పరివర్తన చెందదు. సో యూ కాంట్ కాంక్వర్ లార్డ్ బై నాలెడ్జ్. అదర్వైజ్ సంస్కృత్ స్కాలర్లు ఉంటారు చాలా మంది, ఎంతో మంది పండితులు బయట బోల్డ్ మంది ఉన్నారు, మనకన్నా మనకి ఎంతో ఎన్నో ఎక్కువ పండితులు ఉంటారు, వాళ్ళు ఒక్కసారి చూస్తే వాళ్ళు శ్లోకాలు చెప్పగలరేమో, కానీ దాని అర్థము వాళ్ళకి కృష్ణుడు సంబంధించిన భక్తి తత్వం పూర్తిగా అర్థమైందని కాదు, నాట్ నెసెసరీ, కంపల్సరీ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు గురువు ఆశ్రమం తీసుకొని గురువుని ప్రసన్నం చేసుకున్నారా, భగవంతుని నిస్వార్థంగా సేవ చేస్తున్నారా చూడాలి. నిస్వార్థమైన సేవ చేయడం ద్వారా గురువు ప్రసన్నమవుతారు, నిస్వార్థమైన సేవ వినయభావంతో అలా చేయడం ద్వారా గురువు ప్రసన్నమవుతారు. గురువు ఎప్పుడైతే ప్రసన్నమవుతారో అప్పుడు అతని హృదయంలో ప్రకాశంతే మహాత్మన. యస్యాదేవే పరాభక్తి యథాదేవి తథాగురు తస్యేతి గతితం మన్యే ప్రకాశంతే మహాత్మన. ప్రకాశంతే మహాత్మన్ అంటే యస్యదేవే పరాభక్తి యథాదేవి తథాగురు. ఎప్పుడైతే ఒక గురువుని ఆశ్రయం తీసుకుంటారో, గురువు దగ్గర కూర్చొని నేర్చుకుంటారో, గురువుని ప్రసన్నం చేసుకుంటారో, ఏమవుతుంది, ప్రకాశంతే మహాత్మన అంటే అటువంటి మహాత్ముల యొక్క హృదయంలో ప్రకాశం అవుతుంది, అంటే విజ్ఞానము అంటే సాక్షాత్కారము అవుతుంది అన్నమాట. సో జ్ఞానం ఉండొచ్చు, జ్ఞానము సాక్షాత్కారము రెండింటికి మధ్యలో ఏముంటుంది, కృప. ఇది జ్ఞానము, కృప వస్తేనే జ్ఞానం అనేది సాక్షాత్కారం అవుతుంది, లేకపోతే జ్ఞానం జ్ఞానంగానే మిగిలిపోతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి లెక్చర్ ఇస్తున్నప్పుడు భగవద్గీత గురించి లెక్చర్ ఇస్తారు, ఇండియాలోనే ఇస్తున్నారు అనమాట. సో ఇండియాలో చాలా మందికి భగవద్గీత అంటే ఫ్యాషన్ కదా. సో ఒక వ్యక్తి చెప్పాడు, ప్రభు క్లాస్ అయిపోయిన వెంటనే చేతులు ఎత్తాడు అనమాట, ప్రభుపాద్ ఐ కెన్ రిసైడ్ ఎంటైర్ భగవద్గీత ఇన్ 1 అవర్. గంటలో నేను 700 శ్లోకాలు చెప్పగలను, అంత బాగా కంటస్ చేశారనమాట. అంటే బుక్క తిప్పుకోకుండా తప్పగలరు. ఐ కెన్ రిసైడ్ ఎంటైర్ భగవద్గీత ఇన్ 1 అవర్, ఒక గంటలో మొత్తం భగవద్గీత చెప్పగలను అని చెప్పి. దానికి ప్రభుపాద్ ఏమంటారు, ప్రభుపాద్ సేస్ 1 గంటలో మొత్తం గీత చెప్పగలను. అంటే ప్రభుపాద్ ఏమంటారంటే, సరే ఆ గీతలో ఒక్క శ్లోకాన్ని అయినా సరే నువ్వు 1 నిమిషమైనా పాటించగలవా అని అడుగుతారు అనమాట. ఐ కెన్ చాంట్ ఎంటైర్ గీత ఇన్ 1 అవర్. ప్రభుపాద్ ఏమంటారు, కెన్ యూ అట్లీస్ట్ యూ నో లీడ్ యువర్ లైఫ్ ఫర్ 1 మినిట్. సో 1 నిమిషమైనా సరే గీత చెప్పినట్టుగా నువ్వు పాటించగలవా అని చెప్పి అడుగుతారనమాట. అంతెందుకు మన భక్తులు ఫారెన్ లో ప్రచారం చేస్తున్నప్పుడు యూనివర్సిటీలోకి వెళ్ళి స్కాలర్స్ ని కలవడము, మరియు వాళ్ళకి ప్రభుపాద్ బుక్స్ ఇవ్వడము, వాళ్ళని కృష్ణుడికి సంబంధించి చెప్పడము చాలా మంది చేసేవారు, శ్రీపాద్ మహారాజ్ చేసిన లాగానే. సో ఆ ప్రక్రియలో ఇన్ వెస్టర్న్ అమెరికాలో ఒక యూనివర్సిటీలో హిందూ స్టడీస్ ఉంటుంది కదా, ఇండాలజీ. సో హిందూ స్టడీస్ ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంచెము అంటే మన భక్తులు తెలుస్తుంది అనమాట. ఏమని తెలుస్తుందంటే అందులో ఒక ప్రొఫెసర్ చైతన్య చరితామృతం మీద రీసెర్చ్ చేస్తున్నారని చెప్పి. సో అతను చైతన్య చరితామృతంలో ఫుల్ ఎక్స్పర్ట్ అని చెప్పి. సో మన భక్తులు అతను కలిసి అతను ప్రచారం చేసి అతను మార్చొచ్చు ఏమో అని చెప్పి ప్రయత్నించడానికి వెళ్తారు. సో అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఆ ప్రొఫెసర్ దగ్గర వెళ్తారు. ఆ ప్రొఫెసర్ దగ్గర చైతన్య చరితామృతం ఉంటుంది, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్, ఒరిజినల్ ప్రభుపాద్ కాదు, ఒరిజినల్ బెంగాలీ మ్యానుస్క్రిప్ట్ ఉంటుంది అనమాట. అతను అంటే అతను బెంగాలీ కూడా నేర్చుకుంటాడు, మొత్తం చైతన్య చరితామృతంలో ఆ క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడం రీసెర్చ్ చేయడం చేస్తుంటారు అనమాట. రీసెర్చ్ అని మహాప్రభు చైతన్య మహాప్రభు మీద రీసెర్చ్ చేస్తున్నారు ఆయన, థీసిస్ రాయడం. ఇక్కడ అదే థీసిస్ ప్రభుత్వం అనిపించవచ్చు, కానీ యాక్చువల్ కామన్ నాకు తెలిసిన డివోటీనే భక్తి వినోద్ ఠాకూర్ మీద అతని అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అతను పిహెచ్డి కూడా చేస్తున్నాడు. అతని పిహెచ్డి సబ్జెక్ట్ ఏంటి, భక్తి వినోద్ ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్ మీద పిహెచ్డి, సో అలా చేయొచ్చు. సో ఇతను చైతన్య మహాప్రభు మీద పిహెచ్డి చేస్తున్నారు ఈ ఫారెన్ ప్రొఫెసర్. మన భక్తులు వెళ్ళి కళ్ళకి వెళ్తారు, వెళ్తే అది చెప్తారు, యా చైతన్య మహాప్రభు వండర్ఫుల్, సూపర్ డూపర్, ఆయన ఫిలాసఫీ తిరుగులేదని చెప్పి ఆయన అంటే మహాప్రభు ఫిలాసఫీ గురించి ఆయన వర్ణిస్తుంటే మన భక్తులకి ఆశ్చర్యం వేసేస్తుంది. అరే వా, ఏం చెప్పాడు అసలు, ఇలా మేము కూడా వినలేదని చెప్పి అని అంత బాగా చెప్తున్నాడు ఆయన. చెప్తే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పక్కన సిగరెట్ ప్యాకెట్ తీసుకొని సిగరెట్ వెలిగిస్తూ, యా ఏం చెప్పుకుంటున్నాం మనము, ఆ చైతన్య మహాప్రభు యా వండర్ఫుల్ ఫిలాసఫీ. అంటే ఈ స్మోకింగ్ అండ్ ఈ స్పీకింగ్ టు డివోటీస్ అండ్ ఈ డిస్కసింగ్ అబౌట్ చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభు తత్వం గురించి అంత బాగా వర్ణిస్తున్నాడు. పక్కన చైతన్య చరితామృతం ఉంది, భక్తులు ఉన్నారు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు అనమాట. అంటే మహాప్రభు యొక్క సిద్ధాంతం మొత్తాన్ని అతను చదివాడు, రూపశిక్ష సనాతన శిక్ష అన్ని చదివాడు, అయినా సరే అతనికి గురువు యొక్క కృప లేదు. ఎందుకంటే అతను సేవాభావంతో చదవట్లేదు, జ్ఞానంతో భగవంతుణ్ణి కాంక్వర్ జయించాలనుకుంటున్నాడు అనమాట. కానీ భగవంతుడు అజిత కదా, జ్ఞానంతో ఎవరు జయించలేరు కదా, కాబట్టి అతను ఈ కుంట్ అండర్స్టాండ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దాట్ సో సర్టన్లీ మనం శాస్త్రం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, లేకపోతే మనం సెంటిమెంటల్ డివోటీస్ గా ఉండిపోతాం. సెంటిమెంటల్ డివోటీస్ గా అది మంచిది కాదు. సో వి షుడ్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ వి కెన్ అండర్స్టాండ్. మన 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 బుద్ధి, మన 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 ఇంటెలిజెన్స్ ఎంతగా సహకరిస్తే అంతలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అసెన్షియల్ గా సాక్షాత్కారం అనేది ఈవెన్ ఇల్లిటరేట్ లేడీ, అంటే చదువు లేని వాళ్ళు కూడా కొంతమందికి ప్రభుపాద వారి శిక్షణ మీద దే హ్యావ్ సో మచ్ ఫెయిత్ వైల్ దేర్ ఆర్ సంబడీ మే నాట్ నెసెసరీ. అంటే గురువు యొక్క కృప వచ్చినప్పుడు అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. సో పరీక్షితుల గురించి ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ శ్లోకంలో మూడో శ్లోకంలో ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ప్రభుపాద ఒకే రాజర్షి, మేధావి, తెలివైన వాడు కాను, కానీ అతను తన యొక్క జ్ఞానము ఆధారంగా అతను భగవంతుని గురించి భగవంతుని తెలుసుకోలేకపోయాడు. అతను ఏ ఆధారంగా తెలుసుకున్నారు, తన గురువుకి శరణాగతం అయ్యాడు కాబట్టి గురువు యొక్క కృప వలన అతను భగవంతుని గురించి తెలుసుకోగలిగాడు అని చెప్పబడింది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సరెండరింగ్ టు యువర్ గురు. సరెండరింగ్ టు గురు అంటే ఏదో జీవితంలో ఒకసారి గురువుని కలిసేసి అతని దగ్గర దీక్ష తీసుకొని ప్రెసిడెంట్ని ఏదో ఫోర్స్ చేసి నాకు నాకు సంతకం పెడతారు అని అలాగ చూస్తాం కొన్నిసార్లు. సో ఇక్కడ అది కాదు పాయింట్. సో గురువు దగ్గర దీక్ష తీసుకోవడం అంటే గురువు కోసం బతకడము, గురువు ఆజ్యం కోసం బతకడము, సో మిషన్ కోసం బతకడము, సంస్థ కోసం బతకడము. సో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మన హృదయంలో సాక్షాత్కారం అవుతుంది, కృష్ణుడు సంబంధించిన విజ్ఞానం సాక్షాత్కారం అవుతుంది అన్నమాట, రైట్? లేకపోతే నువ్వు వందల శ్లోకాలు చెప్పినా సరే రేపు పొద్దున్న నీకు కష్టం వచ్చినప్పుడు నీకు భగవంతుడు గుర్తుకురాడు, అప్పుడు ఇంకేమేమో గుర్తుకొస్తాయి. సో సాక్షాత్కారం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్. అది సిమిలర్లీ పరిస్థితులు ఏమంటారు, సూత గోస్వామి ఏమంటారంటే, చూడండి మృత్యు సమయంలో ఇన్ జనరల్ గా అప్పుడు శరీరము సరిగ్గా పనిచేయదు, బుర్ర పనిచేయదు, ఏమి పనిచేయదు. నేను నిన్నో మొన్న చెప్పాను ఇది, తమాలకృష్ణ మహారాజ్ గురించి చెప్పాను, యాక్సిడెంట్ అయింది ఎందుకు అలా అవుతుంది అని చెప్పి. ఐ థింక్ నిన్న కాక మొన్న చెప్పినట్టున్నాను. సిమిలర్ గా మృత్యు సమయంలో శరీరము పూర్తిగా సహాయం చేయదు కాబట్టి అటువంటి సమయంలో భగవంతుణ్ణి ధ్యానించుకోవడము కష్టము. మరియు ఇతనికి ముందే తెలుసు మృత్యు వచ్చేస్తుంది అని చెప్పి. కానీ పరీక్షితుడికి ఆ భయాందోళనలు ఏమి లేకుండా సంతోషంగా అతన్ను భగవంతుణ్ణి స్మరించుకుంటూ తన ప్రాణం విడిచిపెట్టేస్తాడు. ఎలా విడిచిపెట్టగలిగాడు అని చెప్పి శృతి కోసం చెప్తారు. దానికి కూడా కారణం ఏం చెప్తారు, రెండు చెప్తారు అన్నమాట. బికాస్ అతను సబ్మిసివ్ మోడ్. సబ్మిసివ్ అంటే అదే శరణాగతి భావంలో విన్నారు కాబట్టి గురు మహారాజ్ నుంచి శరణాగతి భావంలో ఉన్నారు మరియు నిరంతరము శ్రీకృష్ణ పాదాలని స్మరించుకుని ఉన్నారు కాబట్టి అతను మృత్యు సమయంలో కూడా భగవంతుని మర్చిపోలేదు అని చెప్పి చెప్తారనమాట శృతి కోసం. అలా చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ అతను ఆ స్టోరీలోకి వస్తారు. స్టోరీలోకి అంటే ఏంటి, నిన్న అధ్యాయం ఎక్కడితో ముగిసింది, కలిరాజుకి ఐదు స్థలాలు ఇస్తారు కదా, ద్యూతం, పానం, స్త్రీయం, శూనం మరియు బంగారము. సో ఐదు ప్లేసులు ఇస్తారన్నమాట, అవునా కదా. సో తర్వాత కంటిన్యూషన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఏమని చేస్తున్నారంటే, సో పరీక్షితుడు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఐదో శ్లోకం నుంచి ఎనిమిదో శ్లోకము, ఈ నాలుగు శ్లోకాలు వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మనము ఈ నాలుగు శ్లోకాలు కలిపేసి చెప్పేస్తాను నేను. సో ఈ పరీక్షితుడికి తెలుసు కలియుగం వచ్చింది అని చెప్పి. సో కలిరాజు ఎలాగా ఉండాలి, సో కలిరాజ్ ఈ కుడ్ కిల్ కలి, కలిని చంపగలడు ఆయన. కానీ ఒక రకం చెప్పాలంటే కలికాలం రావాల్సిందే. సో అతను ఏం చేశారంటే కలిని చంపకుండా కలికి కొన్ని స్థానం ఇచ్చాడు, ఎందుకంటే కలిలో కూడా కొన్ని మంచి ఉన్నాయి కాబట్టి, కలియుగంలో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, లాభాలు ఉన్నాయి కాబట్టి కలిరాజుని చంపకుండా స్థానం ఇచ్చాడు. అంటే కలిలో ఉన్న మంచిని వాడుకున్నాడు, కలిలో ఉన్న చెడ్డదానాన్ని అరిగట్టగలిగాడు అనమాట, రైట్? సో కలిలో ఉన్న చెడ్డతనం ఏంటి, కలికాలం వల్ల ధర్మము నశించిపోతుంది, అధర్మం పెరుగుతుంది కాబట్టి అధర్మం పెరగకుండా కలి ఆపాడు. అధర్మం అంటే కలిరాజు అంటే కలరాజుకి ఏ స్థానాలు ఇచ్చాడు? 4 స్థానాలు ఇచ్చాడు. ఈటింగ్ అదే ఏంటది, మాంసభక్షణ, నెక్స్ట్ మాంసభక్షణ, వ్యభిచారము, జూదము, మద్యము. సో ఈ 4 ప్లస్ ఎక్కడైతే బంగారము. సో ఈ 5 కలిగి ఉంటుంది కదా, కలిగి అక్కడ 5 ఉండమని చెప్పాడు. కానీ ఆ 5 కూడా లేకుండా పరిశుద్ధుడు ప్రయత్నిస్తాడు అనమాట. అంటే కలిరాజు కలిరాజు ఆల్రెడీ వచ్చాడు కాబట్టి కలిరాజు రావడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు అంటే మనం చూస్తాం తర్వాత. కానీ దానివల్ల నష్టం ఏమంటే ధర్మం పోతుంది కాబట్టి ధర్మం కూడా పోకుండా చూసుకున్నాడు అనమాట. ఏం చేశారు కలి వాట్ పరిశుద్ధి డిడ్, పరిశుద్ధులు ఏం చేస్తారంటే, సో మొత్తం రాజ్యం మొత్తం మీద శ్రవణం కీర్తన పెంచేస్తారనమాట. మామూలుగానే పరిశుద్ధుడు రాజ్యంలోని అందరూ బ్రహ్మాండంగా భక్తులే ఉంటారు కానీ ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుంటారు అనమాట. ప్రతి దగ్గర కృష్ణ కథ జరిగే అరేంజ్మెంట్స్ చేస్తారు. అందరూ రాజ్యంలో అందరినీ శ్రవణము కీర్తనము జరిగేలా చూసుకుంటారు ఈ విధంగా. సో ద హోల్ ద కింగ్డమ్ విల్ ఫ్లరిష్. కాబట్టి కలిరాజుని అసలు కలిరాజు తన కెపాసిటీని విస్తరిద్దామనుకున్నా సరే అవ్వకుండా చూస్తాను అనమాట. సో కలిరాజు అసలు అర్థం కాదు ఏం చేయాలి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే శ్రవణం కీర్తనం అవుతుంది. సో కలి కుడ్ నాట్ డూ ఎనీథింగ్ రైట్. సో ప్రభుపాద్ అంటారనమాట, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్. అంటే ఒక నిజమైన గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రభుత్వం, నిజమైన ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి. వాట్ ఇస్ దట్ రియల్ గవర్నమెంట్? శ్రవణాన్ని కీర్తనాన్ని పెంచాలి అని చెప్పి చెప్తారు అనమాట. ప్రభుత్వం ఏమని రాస్తారంటే చూడండి, ఈ రోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆ మద్యం బాటిల్స్ మీద, అంటే ప్రభుత్వం అప్పుడే రాస్తారు, ఏమని రాస్తారు, సిగరెట్ ప్యాకెట్ల మీద మద్యం బాటిల్ ముందు ప్రికాషన్ రాస్తారు. ఓకే, టొబాకో కిల్స్ లంగ్ క్యాన్సర్ ఏమని రాస్తారు అనమాట, టొబాకో కిల్స్ అని రాస్తారు. అంటే ఈ యొక్క ధూమపానము చంపేస్తుంది అని చెప్పి. ఇవి ఎంత రాసినా సరే జనాలు తాగడం మానరు అని చెప్తారనమాట ప్రభుపాద్. సిమిలర్లీ యాంటీ కరప్షన్, అంటే అవినీతి జరగకుండా చూడడము, తప్పులు జరగకుండా చూడడము, పోలీసులు పెంచడము, ఇవన్నీ చెయ్యి అయినా సరే నువ్వు కాపాడలేదు ధర్మాన్ని. ఎందుకంటే జనాలు పాపులర్ అవుతున్నప్పుడు, కలి ప్రభావం పెరుగుతున్నప్పుడు ఈ రకంగా నువ్వు కలి ప్రభావాన్ని ఆపలేవు. కలి ప్రభావాన్ని ఎలా ఆపగలవు? వీ కెన్ ఓన్లీ డిమినిష్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కలి బై యూనో శ్రవణం అండ్ కీర్తనం. కలి ప్రభావాన్ని మనం ఎలా ఆపగలమంటే శ్రవణము కీర్తనం పెంచి నెక్స్ట్ భక్తి భావాన్ని పెంచడం ద్వారా మనము కలి ప్రభావాన్ని ఆపగలమని చెప్తారు ప్రభుపాద గారు. సో అదే విధంగా మనం చూసినట్లయితే ఈవెన్ ఇన్ డివోటీ కమ్యూనిటీ, భక్తుల యొక్క కమ్యూనిటీలో చూసినట్లయినా సరే ఈ సిద్ధాంతం వర్తిస్తుంది మనందరికీ. చూడండి ప్రభుపాద చెప్తారనమాట, ఏ టెంపుల్లో అయినా సరే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అంటే ఏంటి కారణము, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అక్కడ శ్రవణము కీర్తనం అనే దానికి ప్రయారిటీ తగ్గింది అని చెప్పి. శ్రవణం కీర్తనం ప్రయారిటీ తగ్గితే బై డిఫాల్ట్ గా జనాల్లో రజో తమో గుణాలు పెరుగుతాయి. సో రజో తమో గుణాలు పెరిగినప్పుడు ఏమవుతాయి అంటే జనాల్లో స్వార్థము, నేను చెప్పుకున్నాను కదా, స్వార్థము మోసము ఈర్ష్య అహంకారము, ఇటువంటి లక్షణాలు పెరుగుతాయి అనమాట. సో అటువంటి లక్షణాలు పెరిగాయంటే బై డిఫాల్ట్ గా సమస్యలు గొడవలు వస్తాయి. సో అప్పుడేంటి మేనేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. సో ఈ కీప్ ఇంక్రీజింగ్ మీటింగ్స్ పెరుగుతాయి, రూల్స్, కొత్త రూల్స్ మీటింగ్స్ పెంచేస్తూ ఉంటాము, కొత్త రూల్స్ పెడుతుంటాము సమస్యను తగ్గించుకోవాలని చెప్పి. కానీ ఒక రూల్ పెడితే ఇంకొక సమస్య పెరుగుతుంది, ఆ సమస్య తగ్గిస్తే ఇంకో సమస్య వస్తుంది. సో బట్ రియల్ సొల్యూషన్ ఏంటంటే ఇఫ్ వీ క్యాన్ సమ్హౌ అదర్ ఏదో ఒక విధంగా భక్తులందరూ కలిసి శ్రవణం చేయడం మొదలు పెడితే, భక్తులందరూ కలిసి కీర్తన చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా మేనేజ్మెంట్ లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గుతాయంటే ఎందుకంటే ఆ యొక్క సంఘం యొక్క ప్రభావం, కలిసి వినడము ప్లస్ కలిసి కీర్తన చేయడము, కలిసి శ్రవణం చేయడము, ఈ రెండు చేస్తే, కలిసి సేవ చేయడం కాదు, కలిసి సేవ చేస్తే గొడవలు రావచ్చు. ఎందుకంటే రజోతమ గుణాల్లో ఉన్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను, ఇది నా ఏరియా, నేను లీడర్ని, వీడు అసిస్టెంట్, అన్ని భేదభావాలు ఉండొచ్చు. కాబట్టి శ్రవణం కీర్తనం తర్వాత సేవ అయితే మంచిది, డైరెక్ట్ గా మన సేవలో జంప్ అయిపోతాయి. అందుకనే మనము యాక్చువల్గా ఒక లీడర్ అనేవాడు కొత్త వాళ్ళకి సేవ ఇచ్చినప్పుడు వాడు ఒక స్థాయిలో ఉన్నాడా లేదని చూసుకుంటారు, లేకపోతే గొడవలు అవుతాయని చెప్పి. శ్రవణం కీర్తనం మీద ముందు ఫోకస్ పెడితే మనిషి అనేవాడు సత్వగుణంలోకి వస్తారు, భక్తులు అనేవాడు సత్వగుణంలోకి వస్తారు, లేకపోతే భక్తులు రజోతమ గుణంలో ఉండిపోతారు. కొన్నిసార్లు సత్వగుణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనస్సు ఈ చిన్న చిన్న విషయాల మీద మనసు వెళ్ళదు, ప్లస్ ఎటువంటి అల్టీరియర్ మోటివ్స్ అంటే స్వార్థపూరితమైన అదే హేతువుతో కూడిన హైతుకి సేవ వస్తుంది. హేతువుతో కూడుకున్న భావాలు ఉండవు అన్నమాట, నిస్వార్థమైన భావం వస్తుంది. సో ఏంటి, సత్వగుణంలోకి వస్తే నిస్వార్థమైన సేవాభావం వస్తుంది. ఎప్పుడైతే నిస్వార్థమైన సేవాభావంతో మనం సేవ చేసినప్పుడు మనం దాని నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించము. కాబట్టి ఇన్ జనరల్ గా అప్పుడు అటువంటి సేవ కలిసి చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. సో పరీక్షితులు అదే చేస్తారు. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు, చాలా క్లాసుల్లో చెప్తారు. ప్రభుపాదులు ఏం చెప్తారంటే, ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మేనేజ్మెంట్ అంటే ఏంటి అని చెప్తారు అన్నమాట. మేనేజ్మెంట్ మీన్స్ టు మ్యాక్సిమైజింగ్ ద టైమ్ ఫర్ శ్రవణం అండ్ కీర్తనం. నువ్వు ఏదో ఒక విధంగా భక్తుల యొక్క సమయాన్ని నువ్వు మిగిల్చి, భక్తుల యొక్క సమయాన్ని ఆదా చేసి దాన్ని శ్రవణం కీర్తనంలోకి మళ్లించగలిగితే నువ్వు అసలైన మేనేజర్వి అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తారు. ఐ కెన్ ఈవెన్ గివ్ యూ రిఫరెన్స్ యాక్చువల్లీ. సో ప్రభుపాదు, దిస్ ఇస్ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్. సో పరీక్షితుడు చేసింది అదే, శ్రవణం కీర్తనం పెంచడం ద్వారా కలి ప్రభావం తగ్గించేస్తారనమాట. సావిధం కానీ కలిని చంపలేదు, ఎందుకంటే కలి వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, రైట్. సో ఆ లాభాలు ఏంటయ్యా అంటే, యా సో దాని గురించి తర్వాత చూద్దాము. సో ఇస్కాన్ టెంపుల్స్ మనం చూసినట్లయితే, మిగతా టెంపుల్స్ కి ఇస్కాన్ టెంపుల్స్ కి మనం చూసినట్లయితే, ఇస్కాన్ టెంపుల్లో కొన్ని కొన్ని సార్లు అరేంజ్మెంట్స్ బాగానే ఉంటాయి, కొన్ని కొన్ని సార్లు అంతగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనకు కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి, అంటే నేను చెప్పాలంటే ఐ హాడ్ గాన్ టు వన్ ఆర్గనైజేషన్, గుజరాత్ బేస్డ్ ఆర్గనైజేషన్, పేరు చెప్పను. సో నిజంగా 5-star హోటల్స్ లా ఉంటాయి వాళ్ళ టెంపుల్స్. వాళ్ళ టాయిలెట్స్ కూడా కాస్ట్లీ డూప్లెక్స్ రూముల్లా ఉంటాయి అన్నమాట. సో హై క్లాస్ అరేంజ్మెంట్స్, హై క్లాస్ క్యూ సిస్టమ్, స్పిక్ అండ్ స్పార్క్ క్లీన్ టెంపుల్ క్యాంపస్ కాంపౌండ్ అన్ని క్రమబద్ధంగా ఉంటాయి. అనుకోవచ్చు, ఆహా ఇదిరా మేనేజ్మెంట్ అంటే. మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, ఎక్కడ ఒక చెత్త కాగితం కనిపించదు, ఎక్కడ జనాలకు గట్టిగా అరవడాలు ఏమి ఉండవు, అన్ని క్రమబద్ధంగా ఉంటాయి, ఏది ఎక్కడ ఉండాలి, అన్ని ఎక్కడ ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటుంది. కొన్ని కొన్ని ఇస్కాన్ టెంపుల్కి వస్తాం, కీర్తన స్టార్ట్ చేస్తాం, కర్తాలు కనిపించదు, కర్తాలు మామైపోయింది, మృదంగా కనిపించదు, మృదంగా మామైపోయింది, సరే కర్తాలు మృదంగా కింద మీద పడి వస్తుంది, కీర్తన స్టార్ట్ చేస్తే మైక్ పనిచేయదు, మైక్ ఆగిపోతుంది అనమాట. అనిపిస్తుంది వాట్ ఇస్ దిస్ మేనేజ్మెంట్ అని చెప్పి, ఇదే మేనేజ్మెంట్ అయ్యా అని చెప్పి. అఫ్ కోర్స్ మనం కొంచెం జాగ్రత్త పడాలి, కానీ దట్ డజంట్ మీన్ దట్ అవర్ మేనేజ్మెంట్ ఇస్ లెస్సర్. ఎందుకంటే మనం మిగతావి అన్ని సక్రమంగా ఉన్నా లేకపోయినా సరే మన ఇస్కాన్ మందిరాల్లో శ్రవణము కీర్తనము కొదవ ఉండదు, అవునా కాదా? ఫెస్టివల్ అంటేనే శ్రవణము, ఫెస్టివల్ అంటేనే కీర్తనము. ఎంత బయట వాళ్ళకి ఎంతో ఆడంబరంగా పూలు, బంతి పూలు, తోరణాలు, ధనాదాన్ ధూమ్ధామ్, బాంబు టపాకాయలు అన్ని పెడతాము, కానీ వచ్చాము కలుసుకున్నాము, రంగులు పూసేసుకున్నాము, వెళ్ళిపోయాము. దట్ ఈస్ నాట్ మేనేజ్మెంట్ అనిపించదు, ఆహా పర్ఫెక్ట్ గా మేనేజ్మెంట్ చేశారు. అది కాదు మేనేజ్మెంట్ అంటే, ప్రభుపాదుల వారి డెఫినేషన్ లో దాని మేనేజ్మెంట్ అంటారు. ప్రభుపాద డెఫినేషన్ లో మేనేజ్మెంట్ ఇస్ దట్ కమ్ టుగెదర్ శ్రవణం కీర్తనం. ఓకే, మిగతా మేనేజ్మెంట్ కూడా చేస్తాం. ఇప్పుడు జన్మాష్టమి ఉంది, మనం కూడా క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నాము, ప్రసాదం క్యూ పెడుతున్నాము, ఇవి చేస్తున్నాము. ఎందుకంటే అలా చేయడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వరు, డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు కూడా కూర్చొని శ్రవణం కీర్తనం చేయొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శ్రవణం కీర్తనం. ఇప్పుడు మనం క్యూ మేనేజర్ పెట్టినా సరే దానికి కూడా కారణం శ్రవణం కీర్తనం. ఎందుకంటే ఆ క్యూ లేకపోతే జనాలు ఒకరి మీద ఒకరు పడిపోతారు కాబట్టి కీర్తనలో పాలు పంచుకోలేరు, క్లాసులో పాలు పంచుకోలేరు. సో వాట్ ఎవర్ వీడు, మనం కూడా 100 అరేంజ్మెంట్స్ చేస్తాము, మేనేజ్మెంట్ చేస్తాము, కానీ దేనికోసం మేనేజ్మెంట్ చేస్తున్నాము? శ్రవణం కీర్తన పెంచుకోవడానికి. ఫండ్ రైజింగ్ చేస్తున్నాము, దేనికోసం ఫండ్ రైజింగ్ చేస్తున్నాము? పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోవడానిక, ఏంటి బిర్లా మందిర్ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి ఇండియాలోని, వాటికన్నా మనం పెడతాం కా, మొత్తం మార్బుల్స్ తో. ఇండియాలో ఉన్న ప్రతి బిర్లా టెంపుల్ మార్బుల్తో ఉంటుంది, వాటికన్నా మనం బాగా కట్టగలమా? లేదు. కాకపోతే మన ప్రత్యేకత ఏంటి చెప్పండి? ఆ టెంపుల్స్ వెళ్ళినా సరే శ్రవణం కీర్తనం ఉండదు, కాబట్టి ఏం లాభము? కానీ మన ఇస్కాన్ టెంపుల్స్ కి వస్తే చిన్న పూరి గుడిసెలో ఉన్న చిన్న నామాట సెంటర్ అయి ఉండొచ్చు, కానీ అందులో శ్రవణం కీర్తనం ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ శ్రవణం కీర్తనం. మనం ఏం చేసినా సరే, ఫండ్ రైజింగ్ చేసినా సరే, ఫండ్ రైజింగ్ ద్వారా ఇంకొంచెం సదుపాయాలు పెంచుతాము. ఎందుకు సదుపాయాలు పెంచుతున్నామంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకు ఎక్కువ మంది కావాలి? ఇంకొంచెం ఎక్కువ శ్రవణం కీర్తనం అవుతుంది కాబట్టి. సో ద అండర్లైన్ ప్రిన్సిపల్ ఇస్ శ్రవణం కీర్తనం. పరీక్షితుడు అదే చేస్తాడు, శ్రవణము కీర్తనము. సో ఇప్పుడు 7వ శ్లోకం మనం చూసినట్లయితే, ద 7th శ్లోక ఈజ్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ప్రభుపాద్ అగైన్ అనదర్ మాస్టర్ పీస్ పర్పోర్ట్. సో ప్రభుపాద్ ది శ్లోక సేస్, నా అనుద్వేష్టి కలిం సమ్రాట్ సారంగ యువ సారబుక్. నేను చాలా సార్లు చెప్పాను సారంగ యువ సారబుక్ అని చెప్పి. కుశలాని ఆశు సిద్ధంతి నేతరాని కృతని యత్ అని చెప్పి. సో నా అనుద్వేష్టి కలిం సామ్రాట్. నా అనుద్వేష్టి అంటే నా అనుద్వేష్టి అంటే పరీక్షితుడు కలిరాజు పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. ఎందుకు పెంచుకోలేదు? కలిరాజు ఎన్ని తప్పులున్నాయి, ఎన్ని తప్పులున్నప్పుడు కలిరాజు మీద కోపము ద్వేషం రావాలి కదా, కానీ రాలేదంట. ఎందుకు రాలేదంట? సారంగ ఇవ సార బుక్. ఎందుకంటే పరీక్షితుడు సారాన్ని గ్రహించే ఒక బృంగ లాంటి వాడు, బృంగం లాంటి వాడు. బృంగం అంటే తొమ్మిద, సారాన్ని గ్రహించే తొమ్మిది అనమాట. అంటే ఇప్పుడు తొమ్మిది వాడు గురించి చెప్పుకున్నాం కదా. తొమ్మిది యొక్క స్వభావం ఏంటి? పెద్ద పెంటకూపు ఉంటుంది, ఆ పెంటకూపు నిండా చెత్త చెదారము మలము అన్నీ ఉంటాయన్నమాట. కానీ దాని మధ్యలో ఒక చిన్న మొక్క ఉంటుంది, ఆ మొక్కలో మంచి పువ్వు ఉంటుంది. ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని మాత్రమే ఆ బృంగము పీలుస్తుంది. ఆ తొమ్మిద తన పంతం చేసుకుని వెళ్ళిపోతుంది, మిగతా చెత్త చెదారం అయితే కలిసి చూడదు. అదేవిధంగా పరీక్షితుడు కూడా ఈజ్ లైక్ ఎ సార బుక్. సారంగ సారంగ అంటే బృంగం అనమాట. సార బుక్ అంటే సారాన్ని గ్రహించే బృంగం లాంటి వాడు. ఎందుకంటే కలిరాజులో అంటే కలికాలం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కలికాలంలో అంట ఒక మంచి విషయము మన మనస్సులో అనుకున్నా సరే దానికి మనకి ఫలితం వస్తుంది. అంటే కానీ ఒక చెడ్డ విషయం మాత్రము అది చేస్తేనే మనకి దుష్ఫలితం వస్తుంది. మనసులో అనుకుంటే రాదు, కానీ మంచి విషయం మాత్రం మనసులో అనుకున్నా సరే ఫలితం వచ్చేస్తుంది, చెయ్యకపోయినా సరే. ఇక ఉదాహరణలు ఇస్తాను చూడండి. కృష్ణుడు జన్మించినప్పుడు, కృష్ణుడు ఎక్కడ జన్మించారు? మథురలో జన్మించారు, కారాగారంలో. సో ఒక క్షత్రియుడు తన ఇంట్లో అట్లా పిల్లవాడు పడితే క్షత్రియుడు ఏం చేస్తాడు? వెంటనే అందరిని పిలిచి, ఇలాగా మన సినిమాలో చూస్తాం కదా, రాజాగారును మహారాణి ఒక పుత్రుణ్ణి కన్నాది అంటారు అన్నమాట. రాజు వచ్చేసి, ఆహా ఎంత శుభవార్త చెప్పావు అని చెప్పేసి ఇలాగా తన నగలు తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తాడు అనమాట. ధన్యురాలిని మహారాజా అని చెప్పి వెళ్ళిపోతుంది ఆవిడ. మంత్రివర్య జనాన్ని ఘోషించండి, నెక్స్ట్ బ్రాహ్మణులందరికీ ఆవులు పంచండి, గోవులు పంచండి, దండోరా వేయించండి, ప్రజలకందరూ దానాలు ఇవ్వండి అని చెప్తాడు రాజు. అవును కాదా అని సినిమాల్లో చూసాం, పాతకాలం సినిమాల్లో. సో ఇన్ జనరల్ గా రాజులు అనేవాళ్ళు తమ ఇంట్లో తమ పుత్రులు జన్మించినప్పుడు దానాలు ఇవ్వడం అనేది కామన్. అది సో వసుదేవుడు జైల్లో ఉన్నాడే, జైల్లో ఉన్నప్పుడు తనకే తినడానికి తిండి లేదు, అతను ఏం దానాలు ఇవ్వగలరు చెప్పండి. కానీ కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని తన మనస్సులోనే ఇస్తారన్నమాట, దానం ఇస్తారు, రైట్? సో అఫ్ కోర్స్ ఈ ఉదాహరణ మేబీ యాప్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే దిస్ నాట్ కలియుగ. బట్ ఎసెన్షియల్ పాయింట్ ఇస్ దట్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ మన దగ్గర స్తోమత లేనప్పుడు కనీసం మనసులో అనుకున్నా సరే అది మనకి పాజిటివ్ ఇస్తుంది. కానీ నెగిటివ్ చెడ్డ థాట్స్ మాత్రం మనసులో అనుకుంటే రియాక్షన్ రావు, అది యాక్చువల్గా చేస్తేనే రియాక్షన్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము నిజం చెప్పండి, మనం ఎన్నిసార్లు తప్పుగా ఎన్ని అనుకుంటాము? కొన్ని సార్లు ఎవరు ఎదురువాళ్ళని చూస్తాము, ఒక మనసులో కామవాసన వస్తుందేమో. కానీ మనం ఆ తప్పు ఫిజికల్ గా తప్పు చేయనంత వరకు మనకి పాపం తగలదు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వయంగా ఎవరైనా పరశురాముడు తల్లి పరశురాముడి తల్లి రేవతి, రేవతి కదా, జమదగ్ని, జమదగ్ని వాళ్ళ భార్య. సో ఆవిడ, జమదగ్ని భార్య రేవతి, ఆవిడ ప్రతిరోజు గృహావసరాలకి అవసరమైన నీరుని, నీటిని తీసుకోవడానికి పక్కన చెరువుకి వెళ్తుంది. చెరువుకి వెళ్ళి ఆవిడ పతివ్రత స్త్రీ కాబట్టి ఆవిడ, ఆవిడకి కొన్ని సిద్ధీస్ ఉంటాయన్నమాట. ఆవిడ ఏం చేస్తుంది, కొండను తీసుకెళ్ళదు, డైరెక్ట్ గా ఆ యొక్క పాండ్, పాండ్ చెరువుకి వెళ్ళి ఆ చెరువులో మట్టిని తీసుకుని తన యొక్క పతివ్రత శక్తితో ఆ కొండ, ఆ మట్టినితో కుండ చేసేస్తుంది అనమాట. స్పాట్ లో కుండ అయిపోతుంది, ఆ కుండలో నీళ్లు ముంచుకొని తీసుకొస్తుంది. సో ఆ రోజు కూడా ఏమవుతుందంటే చెరువులోకి వెళ్తుంది, మట్టి తీసుకొని దాన్ని కుండ చేయబోతుంది. చేస్తున్నప్పుడు పైనుంచి ఎవరు గంధర్వులు వెళ్తారు. గంధర్వులు వెళ్ళినప్పుడు ఆ యొక్క పరశురాముడి తల్లి నీటిలో చూస్తుంది, గంధర్వుని చూద్దు, నీటిలో చూస్తుంది గంధర్వుడి యొక్క ప్రతిబింబాన్ని. ఎంతో అందంగా ఉంటాడు గంధర్వుడు. ఒక క్షణం పాటు ఆవిడ మనసులో ఒక క్షణం పాటు ఆ వ్యక్తి అంత అందం చూసి కొంచెం మోహితం అవుతుంది అనమాట. ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. అంటే చూడండి, ఆ లెక్క అంటే అది పెద్ద తప్ప. అంటే ఒక పురుషుని చూస్తే, ఒక స్త్రీని చూస్తే బాగుంది అనే తోట మనసులో వచ్చింది. ఒక ఆ క్షణం పాటు వచ్చింది, వెంటనే ఆవిడ తేలుకొని మళ్ళీ తన పని తను చేసుకోబోతుంది. కానీ ఆ మాత్రం మనసులో ఆ ఒక్క క్షణం పాటు, రెప్పకాలం పాటు వచ్చిన ఆలోచన వలన ఆవిడ అశుద్ధం అయిపోతుంది, పాపం తగులుతుంది ఆవిడకి. మనసులోనే అనుకుంది, అయినా పాపం తగులుతుంది. దానివల్ల ఆవిడ తన శక్తిని కోల్పోతుంది, శక్తిని కోల్పోయి ఆ కుండను తయారు చేయలేకపోతుంది అనమాట. ఆవిడకి ఆ ప్రతిభ శక్తి వల్ల కుండను తయారు చేస్తుంది. కుండ తయారు చేసి కుండతో నీళ్లు పట్టుకొని వస్తుంది, కానీ ఆ కుండను తయారు చేయలేకపోతుంది ఆవిడ. అప్పుడు ఏం చేయలేక తిరిగి ఒట్టి చేతిలో వచ్చేస్తుంది అనమాట. జమ దగ్గర చూస్తాడు, నీళ్ళు తీసుకురాలేదా, తీసుకురాలేదు. ఏమి అంటే ఏమీ లేదు. జమ దగ్గర తన కూడా సిద్ధ పురుషుడు కదా, తను చూస్తాడు అనమాట ఏమైందని చెప్పి. అర్థమవుతుంది, ఈవిడ ఆ యొక్క గంధర్వుని చూసి ఒక క్షణం పాటు మనసులో చెడు ఆలోచన వచ్చిందని చెప్పి. అందుకని ఆవిడ తన పాతివ్రత్యం యొక్క శక్తిని కోల్పోయి ఆ నీళ్ళు ఆ కొండ తయారవ్వాలని చెప్పి. అంటే జమదగ్ని కోపం వచ్చి తన కొడుకును ఆదేశిస్తాడు, నీకు నీ తల్లిని చంపు అని చెప్పి. సో అఫ్ కోర్స్ అది పెద్ద స్టోరీ. కాకపోతే మనసులో ఒక్క తప్పుడు ఆలోచన వస్తేనే దానికి అంత పెద్ద పనిష్మెంట్. అప్పట్లో ఆ లెక్కన కలియుగంలో చూసుకుంటే, నిన్న మనం చెప్పినట్టుగా సైంటిస్ట్ స్వయంగా చెప్తున్నారు, సగటు మనిషి, భక్తులు కాకపోవచ్చు, సగటు మనిషి వాళ్ళ ఆలోచనల్లో రోజుకి ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఒక లక్షల ఆలోచనలు వస్తాయి, మూడో వంతు ఆలోచనలు సెక్స్ గురించి వస్తాయంట. దిస్ ఇస్ కలియుగ సింప్టమ్స్ అంటారు. అంటే ఐ మీన్ టు సే ఈ మోడర్న్ మ్యాన్ సింప్టమ్స్ అంటారు, స్వయంగా సైంటిస్టులు చెప్తున్నారు అనమాట. సో అంటే చూడండి, ఎన్ని మరి ఎంత పాపాత్మలు అయి ఉండాలి. కానీ కలియుగంలో నువ్వు తప్పు చేస్తేనే తప్పు, తప్పు గురించి మనసులో ఆలోచిస్తే తప్పు కాదు, కానీ మంచి పని మాత్రం మనసులో అనుకున్నా సరే నీకు ఆ ఫలితం వస్తుంది. తప్పు విషయం మాత్రం, చెడ్డ విషయం మాత్రము చేస్తేనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఎంతో గొప్ప అదృష్టం ఇది కలియుగంలో. సో అందుకే పరిస్థితులు ఏం ఏమంటారంటే, ఒక ఇతనిలో కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సో ఇది ఒక లాభము. ఇంతకన్నా మంచి లాభం ఒకటి ఉంది. ఏంటి లాభము? 12 స్కందంలో వస్తుంది. కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంఘ పరం రజయతులు కలే దేశ నిధే రాజన్ అస్థిరేక మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంఘ పరం రజయత. అంటే కలియుగము కలి దోష నిధే రాజన్, ఒక నిధి, ఒక భండారం. ఏం నిధి? అది దోషాల నిధి. కానీ అస్థికే మహాగుణ, కానీ ఒక మంచి గుణం ఉంది. ఏంటది? కీర్తనాది ఏమి కృష్ణ, కేవలం భగవంతుని యొక్క నామ కీర్తన చేయడం ద్వారానే అతడు ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తుడు అవుతాడు అని చెప్పి చెప్పబడింది అనమాట. చూడండి, ముందు యుగాల్లో మోక్షం రావాలంటే ఎంతో ప్రయత్నించారు. ఒక వయసు దాటిన తర్వాత అన్ని శరీరము అన్ని బాగున్నా సరే అడవులకు వెళ్ళాలి, తపస్సు చేయాలి, ఎన్నెన్నో ఉన్నాయి కష్టము. కలియుగంలో ఏం లేవు. మన ఇంట్లో కూర్చొని కూడా భగవంతు నామ జపం చేసి, మన చేతనంతలో వైష్ణవుల సేవ చేసి వైష్ణవులు నిద్రించకుండా ఉంటే చాలు. అపరాధాలు చేయకుండా వైష్ణవులకు సేవ చేసి భగవంతుని నామాన్ని ఆశ్రయం తీసుకున్నా సరే మనం భగవంతు ధామకి వెళ్ళిపోవచ్చు. సో సో ఇంత అంటే అనుకోవచ్చు ప్రభుజీ చాలా కష్టం, అరే ఇదే కష్టం అయితే మిగతా యుగాల్లో ఆ మోక్ష మార్గాలు ఇంకెంత కష్టము. కలియుగం ఇప్పుడు మనకు అనిపిస్తుంది ప్రభుజీ నాలుగు నియమాలు, నెక్స్ట్ తెల్లారు లెగాలి మంగళారతి, నెక్స్ట్ 16 మాలు జపము, ఇది కాకుండా మళ్ళీ టెంపుల్కి వెళ్తే ప్రెసిడెంట్ సర్వీస్ ఇచ్చేస్తాడు, ఇన్ని టెన్షన్లు బాబోయ్ నా వల్ల కాదు, దీనికే మనం చేతులు ఎత్తేస్తే అసలు ఇట్స్ లైక్ నా బ్యాక్లాగ్ స్టూడెంట్స్ గా చెప్పేసి ఏదో 1+2 ఎంతరా నాయన ఇది చెప్పు నిన్ను 10th క్లాస్ పాస్ చేసేస్తానంటే 1+2 ఇంత పెద్ద సమస్య నాకు ఇస్తారు ఏంటి అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. సో కలియుగ వాసులకు ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీ, జస్ట్ చాంట్ హరే కృష్ణ చైతన్య మహాప్రసిస్టం, చాంట్ హరే కృష్ణ, డోంట్ కమిట్ అఫెన్సెస్, అపరాధాలు చేయొద్దు, డూ వైష్ణవ సర్వీస్, వైష్ణవకు సేవ చెయ్యి, శ్రవణం కీర్తనం చెయ్యి, బస్ ఈ మాత్రం చెయ్యి, భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. సో ఇంత ఈజీ కలియుగంలో, కాబట్టి అందుకనే దేవతలు కూడా కొంతమంది కలియుగంలో రావాలని కోరుకుంటారు. మరియు సాధువులు చెప్తారు ఓ కలియుగం వర్ధిల్లాలి, కలియుగం వర్ధిల్లాలి చెప్తారు, రైట్, శాస్త్రం చెప్తుంది కలియుగ ఇస్ గ్లోరిఫైడ్, కలియుగాన్ని కూడా సూచిస్తారు అనమాట. ఎందుకంటే కలియుగంలో ఒకే ఒక జన్మలో 5వ స్కందంలో వస్తుంది, 5వ ఒకే ఒక జన్మలో వెళ్ళిపోవచ్చు భగవంతుని ధామానికి అని చెప్పి. సో కలియుగంలో కొన్ని తప్పు, కలియుగం వల్ల చాలా ప్రాబ్లంలు ఉంటాయి, కానీ కలియుగంలో కొన్ని మంచి కూడా ఉంటాయి. అందుకనే పరీక్షలు ఏంటంటే ఆ తప్పుడు విషయాన్ని పక్కన పెట్టేసి అతనిలో ఉన్న మంచిని తీసుకొని, మంచిని తీసుకుంటాడు, అతను చెడుని వ్యాపించకుండా అరికడతాడు అనమాట, మంచిని పూర్తిగా తీసుకుంటాడు, చెడుని మాత్రం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సిమిలర్లీ అందుకనే అక్కడ ప్రభుపాద్ ఏమని రాస్తారంటే పరీక్షిత్ ఈజ్ ఏ రియలిస్ట్ అని రాస్తారు, ఈజ్ నాట్ అన్ ఐడియలిస్ట్, రియలిస్ట్. రియలిస్ట్ అంటే అతనికి వాస్తవం తెలుసు. భక్తుల్లో కూడా మంచి చెడు అంటే ఉంటే, భక్తుల్లో కూడా మంచి చెడు ఉంటాయి, మనకి ఓ ఇతను చెడు కూడా ఉంది కానీ చెప్పేసి పక్కన పెట్టేస్తామా, లేదు కదా, అతనిలో ఉన్న మంచిని తీసుకుంటాము, అతనిలో ఉన్న చెడుని ఏదో ఒక విధంగా మనము ఆ చెడు లక్షణాలు బయటికి రాకుండానే మనము ప్రయత్నిస్తామన్నమాట అతనికి మంచి చెప్పి. అదేవిధంగా పరీక్షితుడు కూడా కలిరాజులో ఉన్న మంచిని సంగ్రహించాడు, కలిరాజులో ఉన్న చెడుని అరికట్టడానికి ప్రయత్నించాడు అనమాట. ఎలాగ అరికట్టాడు? శ్రవణము కీర్తనము పెంచడం ద్వారా. అందుకనే అతను సారంగా ఇవ సారబుక్ అని చెప్పారనమాట, అంటే ఒక సారాన్ని గ్రహించే ఒక బృంగం లాంటి వాడు అని చెప్పి. కలిరాజులో ఉన్న మంచిని తీసుకొని కలిరాజులో ఉన్న చెడుని పక్కన పెట్టేశాడు, అది పరీక్షితుడు. ఎందుకంటే ఋషులకి ప్రశ్న వస్తుంది, ముందు అడిగారు కదా నిన్న మనం చూసుకున్నాం అధ్యాయంలో, అడుగుతారు అరే ఒక గోముని ఒక వృషభాన్ని కొడుతుంటే అటువంటి వారిని స్వయంగా ధర్మరాజు సంతానంలో వచ్చిన పరీక్షితుడు చంపకుండా ఒడిచిపెట్టాడు, మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో గోవుని కొట్టడం అనేది అంత సీరియస్ విషయము, అయినా సరే అటువంటి వాడిని చంపలేదా? ఎవరు అడుగుతున్నారు? స్వయంగా సాధువులు అడుగుతున్నారు, అంటే సాధువులు కూడా అటువంటి వాడిని సస్తేనే మంచిది అనుకున్నారు అనమాట. కాబట్టి అలాంటిది అంటే మేము బ్రాహ్మణులము, మాకే అనిపిస్తుంది, బ్రాహ్మణులమైన మాకే అనిపిస్తుంది ఇలాంటి వాడు చావాలి అని చెప్పి, అలాంటిది క్షత్రియుడైనా పరీక్షితుడికి ఎందుకు అతన్ని చంపాలనిపించలేదు అని వాళ్ళకి సందేహం కలిగింది, మనం చూసాం నిన్న. దానికి ఇక్కడ సూత గోస్వామి నివృత్తి చేస్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే అతనిలో ఉన్న మంచిని తీసుకొని చెడుని పక్కన పెట్టేశాడు, అతన్ని పూర్తిగా తిరస్కరించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది, రైట్. సరే పరీక్షితుడు నెక్స్ట్ ఏమని చెప్తారంటే పరీక్షితుడికి ఇట్స్ క్లియర్, ఓకే కలిరాజు వలన అజ్ఞానులకి సమస్యలు వస్తాయేమో కానీ ఎవరైతే భగవంతుని ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వాళ్ళకి కలిరాజు నుంచి ఎటువంటి సమస్యలు ఉండవు అని చెప్పి పరిస్థితి నమ్ముతాడు. శ్లోకం నంబర్ 8 ప్రభుపాద్ కూడా రాస్తారు, ఒకసారి భాను మహారాజ్ లెక్చర్లో చెప్తారనమాట. భాను మహారాజ్ ఏమని చెప్తారంటే కలి ఈజ్ లైక్ ఏ కలి ఈజ్ లైక్ ఏ అటెంటివ్ టైగర్ పౌన్సింగ్ ఆన్ ఏ ఇన్అటెంటివ్ డియర్ అని చెప్తారనమాట. ఇన్అటెంటివ్ అంటే అశ్రద్ధగా ఉన్న జింక మీదకి దూకే పులి లాంటిదే కలి అని చెప్పి. అదే జింక శ్రద్ధగా ఉంటే తప్పించుకుని పారిపోవచ్చు పులి నుంచి, అశ్రద్ధగా ఉంటే ఏమవుతుంది? దొరికిపోతుంది. పరిస్థితులు ఏం చెప్తారంటే అదే విధంగా అశ్రద్ధగా ఉన్న వాళ్ళకి కలి ప్రభావం చూపిస్తుందేమో కానీ శ్రద్ధగా ఉన్న వాళ్ళకి ఏమి కాదు, నిగ్రహం చెప్తారు, నిగ్రహం ఉన్న వాళ్ళకి ఏమి కాదు ప్రభుపాద పదకొండులో రాస్తారు. ఈ నాలుగు నియమాలని నేను మనం చెప్పుకున్నాం కదా, నాలుగు నియమాలు, ఈ నాలుగు నియమాలని శ్రద్ధగా పాటించి భగవంతు నామాన్ని మనం అటెంటివ్ గా జపం చేస్తే కలిరాజు ప్రభావం నుంచి మనం చాలా వరకు బయటపడవచ్చు అని చెప్పి ప్రభుపాదులు రాస్తారు అనమాట. ఈ విధంగా సుత గోస్వామి పరీక్షితుడికి అంటే ముందు ప్రశ్నలు ఎందుకు చంపలేదు అనే దానికి సమాధానం చెప్తారు. అప్పుడు సుత గోస్వామి శోణకాది ఋషి అంటే సుత గోస్వామి చెప్తున్నారు కదా శోణక ఋషి మిగతా వాళ్ళకి, వాళ్ళు అంటారు అనమాట ఎవరిని అంటారు సుత గోస్వామిని ఉద్దేశించి అంటారు, ఓ సుత గోస్వామి ఎంత బాగా చెప్పారు మీరు, మే యు లివ్ ఎటర్నల్లీ, మీరు శాశ్వతంగా మీరు మీలాంటి వారికి అమృతంగా అంటే మృత్యు అనేదే ఉండకపోతే ఉండే యు షుడ్ నాట్ హ్యావ్ షుడ్ లివ్ ఫర్ అటర్నల్ ఇయర్స్ అని చెప్తారు అనమాట. ఎప్పుడే మృత్యు రాకూడదు ఎందుకంటే మీరు ఇంతటి అమృతాన్ని మాలాంటి బద్ధజీవులకి ఇంతటి అమృతాన్ని ఇస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు అమరులు అవ్వాలి అని చెప్పి కోరుకుంటారు. కోరుకుని అప్పుడు వాళ్ళు చెప్తారనమాట మీరు చేస్తున్న ఫేవర్ ఎంత గొప్పది అని చెప్పడం చెప్తారు. ఏమని చెప్తారంటే చూడండి మన భాగవత ఫస్ట్ రోజు 23 రోజుల కింద చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము, నైమిషారణ్యలో సాధువులు కొలువు తీరుతారు, వాళ్ళకి కలియుగం యొక్క దుష్పరిణామాల నుంచి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నప్పుడు దందడు దిస్ యజ్ఞ అవునా కదా, ఈ యజ్ఞం మొదలెట్టారు అనమాట సంకీర్తన యజ్ఞం. యాక్చువల్ గా వాళ్ళు మొదలుపెట్టిన సంకీర్తన యజ్ఞం కాదు, వాళ్ళు ఏ యజ్ఞం మొదలు పెడతారు ఫైర్ సాక్రిఫైస్ అగ్నిహోమం మొదలు పెడతారు అనమాట. హోమం చేయాలనుకుంటారు దేనికోసము, కలియుగంలో ఈ యొక్క కలిరాజు ప్రభావం తగ్గించాలి శాంతి చేకూరాలని చెప్పి హోమం చేయాలనుకుంటారు. హోమం చేస్తారు వాళ్ళు, హోమం మొదలు పెడతారు హోమం చేస్తారు, కానీ ఏమవుతుంది ఆ హోమం వలన ఆ మంటకి ఆ మసికి వాళ్ళ మొహాలు నల్లగైపోతాయి అనమాట ఆ మసి తగిలి. అంతేగాని వాళ్ళకి నిజంగా రిజల్ట్ వస్తుందో రాదో తెలియట్లేదు వాళ్ళకి, నిజంగా ఈ హోమము సక్సెస్ అవుతుందా లేదా అని దేవర్ నాట్ క్లియర్. ఆ టైంలో సూత గోస్వామి రావడం ద్వారా వాళ్ళు సుత గోస్వామి ఆశ్రమం తీసుకోవడం ద్వారా అప్పుడు భాగవతం హోమం భాగవత యజ్ఞం చేస్తారు. ముందే యజ్ఞము ముందు అగ్ని యజ్ఞం చేస్తారు అనమాట, హోమం చేస్తారు తర్వాత అటు నుంచి దాని నుంచి భాగవత యజ్ఞం మొదలు పెడతారు అనమాట. సో అక్కడ అక్కడ శోణక దృశ్యులు అంటారు అనమాట, ఏమంటారంటే చూడండి దిస్ లైక్ ఇన్ మేము చేస్తున్న యజ్ఞ కర్మాని అంటారు అనమాట. ఇది ఈ కర్మాని అనస్వశే, అనస్వశే అంటే గ్యారంటీ లేదు. వాళ్ళు కూడా యజ్ఞం దేనికి చేస్తున్నారు, కలి ప్రభావం నుంచి ఈ కలియుగ వాసులని రక్షించడం కోసం. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళే శోణక ఋషులు అందరూ గొప్ప ఋషులు మునులు, ప్రజల యొక్క ఉద్ధారం కోసమే చేస్తున్నారు హోమము. కానీ వాళ్ళు చెప్తారు మేము చేస్తున్న హోమము రిజల్ట్ వస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యొక్క భాగవత సంకీర్తనము ఈ భాగవత శ్రవణము దీని వల్ల మాత్రం 100% రిజల్ట్స్ వస్తాయి అది మాకు అర్థమవుతుంది అని చెప్పి చెప్తారు అనమాట. రైట్, ఎందుకంటే చెప్తారు కారణం చెప్తారు, ఎందుకంటే హోమం వాళ్ళ కారణం కూడా చెప్తారు ఎవరు శోణకాది ఋషి. ఏమని చెప్తారంటే చూడండి ఇప్పుడు మేము చేస్తున్న హోమము ఫలితం వస్తుందో లేదో ఎలా తెలుస్తుంది మాకు, ఎలా తెలుస్తుంది అంటే హోమం మొత్తం అయిన తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు తలపెడతారు హోమాన్ని, ఒక సంవత్సరం కాలం పాటు, సంవత్సరం కాదు 1000 సంవత్సరాలు 1000 ఇయర్స్ హోమం చేయాలనుకుంటారు కలి ప్రభావం నుంచి బయటపడాలని చెప్పి, అంటే 1000 సంవత్సరాలు. కాబట్టి హోమం యొక్క ఫలితం ఎప్పుడు వస్తుంది, 1000 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ మీరు మాకు చెప్తుంది భాగవతం శ్రవణోత్సవము, కానీ దీని వలన ఏమవుతుందంటే మాకు వీఆర్ అండర్స్టాండింగ్, అంటే ఇప్పుడు మనకు సూర్యుడు పూర్తిగా ఉదయిస్తేనే మనకు తెలియదు కదా, 4-5 గంటల టైంలో మొదటి సూర్యుడు యొక్క మొదటి కిరణము మన మీద పడినా సరే మనకు అర్థమవుతుంది సూర్యుడు ఉదయించబోతున్నాడు అని చెప్పి. అదేవిధంగా సో భాగవతం ఎలాంటిదంటే మొదటి నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్ గా అమృతం ఉంటుంది అనమాట, అంటే చివరికి వస్తేనే అమృతం అని కాదు, ఫ్రమ్ డే వన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టర్, మొదటి రోజు నుంచే నీకు అమృతం తెలుస్తుంది. కాబట్టి ఈ సేస్ వీఆర్ ఆల్రెడీ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ నెక్టర్, మాకు ఆల్రెడీ అర్థమవుతుంది మాకు అమృతం వస్తుంది అని చెప్పి. చూడండి వీళ్ళు ఇంకా మొదటి స్కందంలోనే ఉన్నారు, భాగవతం 12 స్కందాలు, మొదటి స్కందము 18వ అధ్యాయంకి వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ మేము ఈ భాగవతం యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నాము కాబట్టి మాకు గ్యారంటీ, మేము చేయబోయే మేము ముందు చేసిన యజ్ఞము మాకు రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు. సాక్రిఫైస్ వర్సెస్ శ్రవణోత్సవం. సో దానికి ప్రభుపాద చెప్తారు తాత్పర్యంలో ఏమని రాస్తారంటే చూడండి ఈ రోజుల్లో బ్రాహ్మణులు కొన్నిసార్లు సంకీర్తన యజ్ఞాన్ని అంటే శ్రవణము మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం కదా, భాగవతం చర్చించుకుంటున్నాము. సో ప్లస్ సమ్టైమ్ నగ సంకీర్తన చేస్తాము. సో కొన్ని కొన్నిసార్లు కొంతమంది బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులనే కాదు బట్ ఎనీ అవుట్ సైడర్స్. సో వాళ్ళు నగర సంకీర్తన వల్ల ఏమవుతుంది, భాగవత శ్రవణం వల్ల ఏమవుతుంది, ఇవేం కాదు పెద్ద యజ్ఞం ఉండాలి, పొలిటీషియన్స్ యజ్ఞం ఉండాలి, పెద్ద ఆహుతులు ఉండాలి, స్వాహ స్వాహ ఉండాలి, అప్పుడే సమాజానికి ఏదైనా మేలు జరుగుతుంది. అంతేగాని ఇలాంటి వాటి వల్ల అంటే ఇప్పుడు కాస్ట్ బ్రాహ్మణాస్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, ఇదే సెంటిమెంటల్ పీపుల్ సరే చేసుకొని అండి, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్, పర్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అది టాప్ మోస్ట్ కలియుగంలో చెప్పబడింది ఏంటి, కలో తత్ సంకీర్తనం. కలియుగంలో యుగ ధర్మమే సంకీర్తనము, అవన్నీ ముందు తరాలకి ప్రభుపతి రాస్తారు. ఈ రోజుల్లో స్వచ్ఛమైన బ్రాహ్మణులు ఎక్కడున్నారు, రెండు స్వచ్ఛమైన యజ్ఞానికి అవసరమైన దినుసులు ఎక్కడున్నాయి అని చెప్పి, ఇంగ్రీడియంట్స్ ఎక్కడున్నాయి, నో ప్యూర్ శుద్ధమైన ఘీ ఎక్కడ చూస్తుంది, నో ఇంగ్రీడియంట్స్, నో క్వాలిఫైడ్ బ్రాహ్మణాస్. అప్పట్లో అశ్వమేధ యజ్ఞాలు చేసేవారంటే అశ్వానికి ప్రాణం వచ్చేది, బ్రాహ్మణుడికి అంత యోగ్యత ఉండేది. ఈ రోజుల్లో ఎవరికి ఉంది అంత యోగ్యత? సో కాబట్టి ఎటువంటి అంటే జనాలకి ఎటువంటి యోగ్యత లేదు. కాబట్టి సింపులెస్ట్ అండ్ ష్యూరెస్ట్ వే ఇస్ సంకీర్తన్. సో అంటే వీళ్ళు పార్టీ మారిపోయారు. ముందు వీళ్ళు ఈ యొక్క కర్మకాండ యజ్ఞం చేస్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పారు మా యజ్ఞము వేస్ట్, దానివల్ల మా మొహాలు నల్లగైపోయాయి తప్ప మాకు ఎటువంటి ఫలితం రాలేదు. కానీ ఓ సుత గోస్వామి మీరు చెప్పిన భాగవతం వలన మాకు పూర్తిగా ఆల్రెడీ మేము ఆస్వాదించడం మొదలు పెట్టాము, ఆల్రెడీ మేము భౌతిక విషయాల పట్ల ఇంకా కృష్ణుడి పట్ల ఇంకా ఆకర్షణ పొందుతున్నాము, ఆల్రెడీ మోక్షాన్ని అనుభవిస్తున్నాము అని చెప్పి చెప్తారనమాట. రైట్, చెప్పి అప్పుడు వైష్ణవులకు గొప్పతనం చెప్తారనమాట. వెరీ నైస్ శ్లోక ఆయన. తులయామానవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిం ఉతాశిత. తులయామ లవేన, ఈ శ్లోకము భాగవతంలో ఇంచుమించు మూడు ప్రదేశాల్లో వస్తుంది ఈ శ్లోకము. తులయామ లవేనాపి అంటే లవేనాపి అంటే ఇంత ఈ మాత్రము అంటే ఒక తృణప్రాయం అంటారు అంత ఆ మాత్రం భగవత్ సంగీత సంగస్య. భగవత్ సంగీత సంగస్య అంటే ఏంటంటే భగవతుల యొక్క భగవంతుని సాంగత్యం తీసుకున్న వ్యక్తుల యొక్క సాంగత్యము. భగవంతుని సాంగత్యం ఎవరు తీసుకుంటారు, శుద్ధ భక్తులు. అంటే శుద్ధ భక్తుల సాంగత్యం అని అర్థం. కానీ శుద్ధ భక్తుల సాంగత్యం అని రాయలేదు ఇక్కడ. ఏమని రాస్తారు, భగవత్ సంగి సంగస్య. భగవత్ సంగస్య కూడా కాదు, భగవత్ సంగస్య కాదు, భగవత్ సంగి సంగస్య. ఎవరైతే భగవంతుని యొక్క సాంగత్యాన్ని తీసుకుంటారో, ఎప్పుడు భగవంతుని యొక్క సేవలో ఉంటారో అటువంటి వ్యక్తుల సాంగత్యం తీసుకున్నప్పుడు అటువంటి సాంగత్యం ఈవెన్ లవేనాపి. లవేనాపి అంటే ఇసుమంత, ఒక ఆవగింజంత, ఒక ఆవగింజంత, ఆ మాత్రం మనం ఒక రాగి గింజంత, ఆ మాత్రం మనం సమయం తీసుకున్నా సరే అది నా స్వర్గం నా పునర్భవం. కానీ అది స్వర్గం కన్నా కూడా అపునర్భవం అంటే మోక్షము. వీటికన్నా కూడా ఈ రెండింటికన్నా కూడా ఒక క్షణకాలం పాటు సాధువుల సాంగత్యమే ఇంకా గొప్పది అని చెప్పి చెప్తారనమాట. మర్త్యానం కి ముసత్య, ఈ భౌతిక ప్రపంచంలో సాధువుల యొక్క సాంగత్యం కన్నా గొప్పది ఏముంది, స్వర్గం ప్రాప్తి కన్నా కూడా సాధువుల యొక్క సాంగత్యం గొప్పది, ఈవెన్ మోక్షం ప్రాప్తి కన్నా కూడా సాధువుల యొక్క సాంగత్యం గొప్పది. అది కూడా ఎంతసేపు, క్షణకాలం పాటు సాధువుల యొక్క సాంగత్యం అనేది వీటన్నిటికన్నా గొప్పది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే మీరు సాధువులు, ఎవరు, సుత గోస్వామి, మీ సాంగత్యం మాకు దొరుకుతుంది, మీరు భాగవతం చెప్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళ సాంగత్యం ఒక క్షణం కాలం దొరికినా సరే మాకు మోక్షము స్వర్గము కన్నా కూడా గొప్పది, అలాంటిది మీరు ఎంతసేపు మాకు సాంగత్యం ఇస్తున్నారు, మేము ఎంత అదృష్టవంతులం అని చెప్పి చెప్పుకుంటారు అనమాట. చెప్పుకొని అంటే ముందు ఇప్పుడు సుత గోస్వామిని మెచ్చుకుంటున్నారు, తర్వాత భాగవతాన్ని మెచ్చుకుంటారనమాట. సో నేను ఆల్రెడీ శ్లోకం ఫస్ట్ లో చెప్పాను. ఏమని చెప్పానంటే భాగవతం అనేది ఏంటి, భక్తులకి పూర్తిగా సంతృప్తినిస్తుంది, భాగవతం అనేది అసలు సంతృప్తి ఇవ్వదు. రెండును అంటే భాగవతం సంతృప్తినిస్తుందా ఇవ్వదా అంటే ఇస్తుంది కూడా ఇవ్వదు కూడా. అదేంటి ప్రభుజీ ఎలాగా, అయితే ఏదో ఇస్తుంది లేకపోతే ఇవ్వదు, ఇస్తుంది మరి ఇవ్వదు అంటే అర్థమేంటి, ఎలా ఇస్తుంది? మనం చెప్పుకున్నాం భగవద్గీత శ్లోకం, మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం భక్త్యా తుష్యంతిజ రమంతిజ. తుష్యంతిజ రమంతిజ అంటే ఏంటి? తుష్యంతి అంటే సాటిస్ఫైడ్, రమంతి అంటే ప్లెజర్, అంటే సంతృప్తినిస్తుంది రుచిని ఇస్తుంది అని చెప్పి. ఏంటి? భగవంతుని యొక్క కథ, రైట్? భగవంతుని యొక్క కథ వింటే పూర్తిగా సంతృప్తి. అంటే దాని అర్థం ఏంటి? భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి పూర్తిగా పోతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగవతం సంతృప్తినిస్తుంది. కానీ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భాగవతం అసలు సంతృప్తినివ్వదు. భాగవతం సంతృప్తినివ్వదా? అదేంటి ప్రభు అంటే ఈ శ్లోకం, అది ఈ శ్లోకం చెప్పబడింది. కోనామ తృప్యేత్ రసవత్ కథాయం మహత్తమైకాంత పరాయణస్య. అంటే ఏమంటారంటే, కోనామ తృప్యే, అరే భాగవతాన్ని వింటే ఎవడైతే భగవంతుని మహత్తమైకాంత పరాయణస్య అంటే మహాత్ములు పరాయణస్య అంటే ఎవరైతే తమ జీవితాన్ని భగవంతుని సమర్పించుతారో, అంటే మహానుభావులు, అటువంటి మహానుభావులకి భాగవతం ఎంత చదివినా తనివి తీరదు. అంటే సంతృప్తి ఇవ్వదు అంటే అర్థం ఏంటి? తనివి తీరదు అంటే ఎంత తీసుకున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పి. అంటే భౌతిక విషయాల పట్ల సంపూర్తిగా మనసు పోతుంది, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంకా 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 మనసు పెరుగుతుంది అనమాట. కాబట్టి ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటి? మెటీరియల్ విషయాల్లో ఇంకా తల ఇంకా అటువైపు వెళ్ళదు అని చెప్పి. నాట్ సాటిస్ఫైడ్ అంటే అర్థం ఏంటి? అంటే ఆధ్యాత్మిక విషయాల్లో తనే తీరదు అని చెప్పి. ఉదాహరణకి చైతన్య మహాప్రభుల వారు ప్రతిరోజు ధ్రువ చరిత్ర వినేవాళ్ళు, మహాప్రభులు వారు, అవునా కాదా? అరే వినిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఈరోజు క్లాస్ చెప్పాను, ఎవరో ప్రభు వచ్చి ప్రభుజీ అంటే, ఇప్పుడు అంటే యూట్యూబ్ లో ఉన్నాయి కానీ ఉదాహరణ చెప్తున్నా, ఎవరు వచ్చి ఇప్పుడు సాయంత్రం వచ్చి ప్రభు మీ క్లాస్ వినలేకపోయినా ఇంకోసారి చెప్పండి అంటే, అబ్బా ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఏం చెప్తాను అనిపిస్తుంది మనకి. అంటే మనకి అంత రుచి లేదు కాబట్టి. సో వినేవాడికి సరే రేపు మళ్ళీ ఇదే క్లాస్ ఇస్తానంటే ఎవరైనా క్లాసే చెప్తా, ఓ మై డియర్ ప్రభుస్ రేపు మళ్ళీ ఇదే క్లాస్ నేను చెప్ప ఇవ్వబోతున్నాను అని చెప్పి. ఎంతమంది వస్తారు మీలోని? 10% కూడా రారేమో. ఎందుకంటే మనకి అంత రుచి లేదు కాబట్టి మన స్థాయిలో. కానీ శుద్ధ భక్తులకి తలకద్దు. సేమ్ థింగ్ ద హియర్ అండ్ ద రిలీష్. చైతన్య మహాప్రభు ప్రతిరోజు ధ్రువ చరిత్ర వినేవారు, ఎంతో ఆనంద పరవశానికి గురయ్యేవారు అనమాట. కాబట్టి భాగవతం అనేది మనకి వింటున్న కొద్దీ దాని మీద ఇంకా ఇంకా తపన పెరుగుతుంది, తనివి తీరదు అనమాట. దట్ ఈస్ భాగవతం. అది శ్లోకం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సూత కోసం అంటే శోణకాది ఋషి చెప్తున్నారు. మీరు చెప్తూ ఉంటే మాకు భాగవతం మీద రుచి ఇంకా ఇంకా పెరిగిపోతుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. కోణామ తృప్యేది రసవత్ కథాయం మహత్తమైకాంత పరాయణస్య అని చెప్పి చెప్తున్నారు అనమాట. వండర్ఫుల్ శ్లోకం. తర్వాత చెప్పి ఎప్పుడు చెప్తారు, సో మై డియర్ పరీక్షిత్, సుత గోస్వామి దయచేసి పరీక్షితుడి యొక్క మిగతా జీవితం కూడా చెప్పండి, అతడు ఏ విధంగా భగవంతుని చరణ పాదాలకు చేరుకున్నాడు అనే విషయాలు మాకు మిగతావి కూడా చెప్పండి అని చెప్పి శోణకాది ఋషులు సుత గోస్వామిని అడుగుతారు. దానికి సుత గోస్వామి చెప్పడం మొదలు పెడతారు. సుత గోస్వామి ఏమంటారంటే, చూడండి భక్తుల యొక్క సాంగత్యం ఎంత గొప్పది. ఫస్ట్ అని ఏం చెప్తారంటే, సుత గోస్వామి ఇప్పుడు పరీక్షితుడు కొంచెం చెప్పమని అడుగుతున్నారు, మిగతా స్టోరీ కూడా చెప్పండి అని చెప్పి. సుత గోస్వామి డైరెక్ట్ గా పరీక్షితుడు కొంచెం చెప్పవచ్చు కదా, కాదు డైరెక్ట్ గా పరీక్షితుడు కొంచెం చెప్పరు. అతను ఏం చేస్తారు, ఫస్ట్ కృష్ణుడి యొక్క గొప్పతనం చెప్తారనమాట. భక్తుడి యొక్క గొప్పతనము, భక్తి యొక్క గొప్పతనము, కృష్ణుడి యొక్క గొప్పతనము చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఫస్ట్ సుత గోస్వామి ఏమంటారంటే 18వ శ్లోకం. సుత గోస్వామి, మై డియర్ శోణకాది ఋషిస్, చూడండి నేను నా యొక్క గురువు ఎవరు? సుత గోస్వామి గురువు ఎవరు? సుఖదేవ గోస్వామి, రైట్? నా యొక్క గురువు నుంచి నేను శ్రద్ధగా విన్నాను, నా గురువుని శ్రద్ధగా ఉన్నాను. కానీ అదొక యోగ్యత నాకు ఏంది, నాకు ఇంకేం యోగ్యత లేదు. నా యోగ్యత ఏంటి? నా గురువు నుంచి శ్రద్ధగా విన్నాను. కానీ ఆ ఒక్క యోగ్యత వలనే ఇప్పుడు నాకేంటి, ఐఎమ్ బార్న్ ఇన్ మిక్స్డ్ క్యాస్ట్. యాక్చువల్ గా సుత గోస్వామి బ్రాహ్మణుడు కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అతని తండ్రి అందుకే రోమహర్షణ సుత, సుత గోస్వామి అంటే రోమహర్షణ సుత. సుత అంటే మిక్స్డ్ క్యాస్ట్ అనమాట. మిక్స్డ్ క్యాస్ట్ అంటే తండ్రి బ్రాహ్మణుడు, తండ్రిది బ్రాహ్మణ కుటుంబము, తల్లిది కింద స్థాయి అనమాట, అంటే క్షత్రియ వైశ్య ఏదో మొత్తానికి. సో సుత గోస్వామి ఇస్ యాక్చువల్లీ ఏ మిక్స్డ్ క్యాస్ట్, వర్ణ అంటే చెప్పండి వర్ణ సంకర. సో ఇన్ జనరల్ గా వర్ణ సంకర అనేది అంతగా ఎప్రిషియేట్ చేయాలన్నమాట, దాని అంతగా గొప్ప విషయం కాదు. సూత గోస్వామి ఇన్ దట్ సెన్స్ స్ట్రిక్ట్ గా చెప్పాలంటే అతను బ్రాహ్మణుడు కాదు, కానీ తన గురువు నుంచి విన్నాడనమాట ఎవరు సుఖదేవ గోస్వామి. కాబట్టి అలా వినడం ద్వారా ఏమైంది, ఈజ్ లిబరేటెడ్, అతను అంతటి ఉత్తమమైన స్థాయికి చేరుకున్నాడు అనమాట. రైట్. సో మనం చూసినట్లయితే ప్రభుపాద ఏమని రాస్తారంటే, దిస్ షోస్ జై కృష్ణ తత్వవేత్త సై గురు హోయ్, ఎవరికైతే కృష్ణుడి యొక్క తత్వం తెలుస్తుందో అతడే నిజమైన గురువు. అంతేగాని బ్రాహ్మణుడి కుటుంబంలో పుట్టినంత మాత్రం గురువు అని కాదు, కృష్ణుడి యొక్క తత్వం తెలిసిన వాడు మాత్రమే గురువు అనే పదానికి యోగ్యుడవుతాడు అని చెప్పి. సో ఎందుకంటే ప్రభుపాద, పాపం ప్రభుపాద్ చూడండి, చాలా సందర్భాలు ప్రభుపాద్ అంటారు ఏమంటారంటే, నేను నా ప్రాణంలో ఉన్న ప్రతి నెత్తురు చుక్క ఉపయోగించి మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాను, కానీ నాకు బయట వాళ్ళు నాకు అపోజ్ చేస్తే అర్థం ఉంది. బయట వాళ్ళు అంటే ఎవరు, విదేశీయులు, వేరే ధర్మాల వాళ్ళు. సో వాళ్ళు కాదు, యాక్చువల్గా నిజమైన అపోజిషన్ నాకు ఎక్కడ నుంచి వస్తుంది, హిందువుల నుంచి వస్తుంది అంటారు అనమాట. ఎవరంటారు, ప్రభుపాదుల వారు. రాదు ప్రభుపాద చెప్తారు, అమెరికన్స్ కి నేను ఎంతో కృతజ్ఞనే ఉన్నాను, నాకు వాళ్ళు అన్ని ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, మనుషులు, మ్యాన్ పవర్ అంటే మనీ పవర్, మ్యాన్ పవర్, నేమ్ ఫేమ్ అన్ని నాకు ఇచ్చారు అమెరికన్స్, ఎంతో కృతజ్ఞత. కానీ నాకు భారతదేశంలో నాకు ఎంత ఇబ్బంది పెట్టారను, ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, తన శిష్యుల్ని ఇండియాకి రానివ్వలేదు. నెక్స్ట్ అక్కడికి వచ్చాక క్యాస్ట్ గోస్వామిస్, మీరు బ్రాహ్మణులు కాకుండా చండాలులు, మ్లేచ్చులు, గోమాంసం తినేవాళ్ళు, చండాలులు, మ్లేచ్చులు, అటువంటి వాళ్ళకి మీరు దీక్ష ఎలా ఇచ్చారు, అటువంటి వాళ్ళకి మీరు సన్యాసం ఎలా ఇచ్చారు, మీరంతా హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ విధంగా ప్రభుపాదని ఎన్నో రకాలుగా ఇక్కడ వాళ్ళు విమర్శిస్తారనమాట. ప్రభుపాద్ ఎంతో కష్టపడి న్యూయార్క్లో ఒక స్టోర్ ఫ్రంట్ తీసుకొని దానిలో రాధాకృష్ణ చిన్న మందిరాన్ని పెట్టి ఎంతో ఆనందపడతారు. చలో మొదటిసారి పాశ్చాత్య దేశంలో ఫస్ట్ టైం రాధాకృష్ణ మందిరం ఏర్పడింది అని చెప్పి న్యూయార్క్లో 22nd Avenue అక్కడ మ్యాచ్లెస్ గిఫ్ట్ అని చెప్పి అని ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఎత్తేస్తే ఆ షాప్లో ప్రభుపాదుల వారు తన మందిరాన్ని పెడతారనమాట. చిన్న సెంటర్ పెట్టి, మన సిటీ సెంటర్ లాగా పెట్టి, కుర్ర అబ్బాయిలు అమ్మాయిలు వస్తారు, వాళ్ళకి ప్రభుపాదుల వారు కీర్తన క్లాసు చెప్తూ ఉంటారు. చెప్పి ఆ ఫొటోస్ని ప్రభుపాద పంపిస్తారు ఇండియాకి, పంపించి చూడండి రెస్పాన్స్ బాగుంది, దయచేసి మీరు ఎంతో సహాయం చేయండి, ఎంతోమంది చెప్తారు, బిజినెస్ మ్యాన్ చెప్తారు, సొంత గురుబాయిలు చెప్తారు, మీరు ఏదో రకంగా సహాయం చేయండి, ఎవరో ఒకరి ఇద్దరు అసిస్టెంట్ పంపించండి, లేకపోతే ఎంతో ఫైనాన్షియల్ హెల్ప్ చేయండి, ఒక మంచి మందిరం కడదాం, వి విల్ ప్రీచ్ అని చెప్పి. కానీ వాళ్ళు సహాయం చేయరు సరి కదా, తిరిగి ఓ ఇది మందిరమా, గోపురం ఏది, వేర్ ఇస్ ద వాట్ అను శాంక్టమ్ సమర్ ఇన్నర్ శాంక్టమ్ ఏది అని చెప్పి, గోపురం లేదు, ఇదే మందిరం ఇది అని చెప్పి తిరిగి విమర్శిస్తారు అనమాట. సహాయం చేయేసరిగా తిరిగి విమర్శిస్తారు. సో ప్రభుపాదుల వారు సిమిలర్లీ బ్రాహ్మణులు కాని వారికి దీక్షలు ఇచ్చారు, బ్రాహ్మణులు కాని వాళ్ళకి సన్యాసం ఎలా ఇచ్చారని చెప్పి ఇవన్నీ విమర్శిస్తారు. కానీ శాస్త్రంలో ఉందే, గోమాంసం తినే అంటే ఈవెన్ కుక్క మాంసం తినే వాళ్ళు కూడా స్వాదోపి సాధ్య శవనాయ కల్పతే కూత పునస్తత్ చరణార విందం, స్వాదోపి సాధ్య శవనాయ కల్పితే, ఎవరైతే ఎన్నామదేయ శ్రవణాను కీర్తనం అని చెప్పి ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని ఆశ్రయం తీసుకుంటారో అటువంటి వ్యక్తి కుక్క మాంసం తినేవాడైనా సరే అటువంటి వ్యక్తి బ్రాహ్మణుడి యొక్క స్థాయికి చేరగలడు అని చెప్పి చెప్పబడింది భాగవతంలో. కపిలదేవ్, కపిలముని ఎవరు చెప్తారు, దేవతలు చెప్తారు అనమాట. కాబట్టి ప్రభుపాద్ అతను ఏం చేసినా సరే శాస్త్రం ఆధారంగా చేశారు. కానీ ఇక్కడ భారతదేశంలో కూడా ప్రభుపాద్కి ఎంత అపోజిషన్ ఎదురవుతుంది. సో ప్రభుపాద్ ఈ శ్లోకంలో రాస్తారు చూడండి, ఈవెన్ భారతదేశంలో ఈవెన్ 1 year 1000 days బిఫోర్ కూడా, కొన్ని 1000 సంవత్సరాల కింద కూడా స్పీకర్ దే క్యాస్ట్, ఆడియన్స్ దే క్యాస్ట్ ఇలాంటి భేదభావాలు లేవు. ఇవన్నీ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి, దానివల్ల మన ధర్మాన్ని చెడపేరు వచ్చింది. కాకపోతే వాస్తవం ఏంటంటే స్వయంగా భాగవతం స్థాయిలో చూసినా సరే జన్మ అనే దానికి అంత విలువ లేదు అని చెప్పి చెప్తారు ప్రభుపాదుల వారు. కాబట్టి మనం చేస్తుంది రైట్. నిజంగా మనం చూసినట్లయితే కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు జగన్నాథ్పురి టెంపుల్లో మన గురువుల్ని రానివ్వరు ఫారినర్స్ ని, ఎందుకంటే వాళ్ళు ఫారినర్స్ అనేవాళ్ళు తక్కువ అధమ జాతీయులు అని చెప్పి అండర్స్టాండింగ్. అది వాస్తవమే, శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ సముద్రంగా అవతలైపోయిన వాళ్ళు కొంచెం అధములు అని చెప్పి ఉంది అది. వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించరు అని చెప్పి. కానీ భారతదేశంలో ఎంతమంది పాటిస్తున్నారు ఇప్పుడు? రెండవది, ఎస్పెషల్ గా ఇస్కాన్ విషయాన్ని తీసుకున్నట్లయితే, ఇస్కాన్ సన్యాసిస్ కన్నా శుద్ధంగా ఇండియాలో ఎంతమంది బతుకుతున్నారు? ఇదంతా ఆలోచించాలి మనము. సో అట్లీస్ట్ బయట వాళ్ళని మనం కన్విన్స్ చేయలేకపోవచ్చు, భక్తులుగా మనం కన్విన్స్ అవ్వాలి. ఏమని అవ్వాలంటే, ఈ జన్మ కులము ఇవి అవి గోత్రము ఇలాంటివి, ఒక గురువు అవడానికి ఇవేవి దే ఆర్ నాట్ రెలవెంట్. ఏంటి రెలవెంట్? మహాప్రభు స్వయంగా చెప్పారు. అందుకని మహాప్రభు చూసినట్లయితే, హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిం ఫ్యామిలీ, అతన్ని నామాచార్యం చేశారు. యుగధర్మము నామ యుగధర్మమే హరినామము. అటువంటి యుగధర్మానికి ఆచార్యులు ఎవరు? ఒక ముస్లిం. చూడండి మహాప్రభు ఎంత రెవల్యూషనరీయో. సిమిలర్లీ మహాప్రభు తన యొక్క మిషన్, తన అవతారానికి కారణము మిషన్. మిషన్ అంటే ఏంటి? ధ్యేయము. ఆ ధ్యేయాన్ని ఎవరు చేత పెట్టేస్తారు? రూప గోస్వామి సనాతన గోస్వామి చేత పెట్టేస్తారు. నేను ఈ లోకాన్ని అవతరించాను, నేను చేయాల్సిన కార్యాలు ఇవి, వాటిని మీరు అమలుపరచండి, వాటిని గ్రంథ రూపంలో తీసుకురండి అని చెప్పి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్, దాన్ని ఎవరి చేతిలో పెట్టేస్తారు? రూప గోస్వామి సనాతన గోస్వామి. వాళ్ళిద్దరు కూడా ముస్లిం కన్వర్ట్ అనమాట, వాళ్ళు ముస్లింసే, వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అఫ్ కోర్స్ పుట్టిన జన్మతో వాళ్ళు సరస్వతి బ్రాహ్మణ్స్, బట్ దే ఆర్ యాక్చువల్లీ దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్, ముస్లింస్ కింద మారగడతారు. సిమిలర్లీ హరినామము, దాన్ని ఆచార్యులు ఎవరికైనా చేస్తారు? హి మేక్స్ హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిం. సిమిలర్లీ మహాప్రభు ఈ రస ఆచార్య ఎవరిని చేస్తారు? మహాప్రభులు వారు రామానందరాయ్, ఒక శూద్ర. సో ఈ విధంగా చూసినట్లయితే మహాప్రభు హింసెల్ఫ్ ఇస్ ద రెవల్యూషనరీ. జన్మకి అంత విలువ ఇవ్వలేదు మహాప్రభు. తను స్వయంగా బ్రాహ్మణుడే, బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణుడి యొక్క శ్రేష్ట మిశ్రాస్ అంటే బ్రాహ్మణులో కూడా ఒక హైయర్ క్యాస్ట్ అనమాట. మహాప్రభు స్వయంగా చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. కానీ మహాప్రభు శిష్యుల్లో చూసినప్పుడు అతను తన శిష్యుల్లో భక్తిని మాత్రమే చూశారు తప్ప వేరే విషయాలు చూడలేదు. సిమిలర్లీ కానీ మనము కొన్ని కొన్నిసార్లు మన భక్తుల్లో కూడా ఏమో, అంటే మరి నాకు తెలియదు వాస్తవం ఉందో లేదో, కానీ కొన్ని కొన్నిసార్లు చూస్తాము, ఓకే మన క్యాస్ట్ వర్గం భక్తులతో మనం కొంచెం ఎక్కువగా ఉండడము. సో సమ్ టైమ్స్ వీ డూ దాట్. ఇద్దరు భక్తులు అంటే మనకి, అంటే వీ చూస్ పీపుల్ ఫ్రమ్ అవర్ ఓన్ వాట్ ఎవర్ సో కాల్డ్ క్యాస్ట్స్, క్యాస్ట్స్ థింగ్స్ అండ్ ఆల్ను మన 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 కులమోడనం కాదని చెప్పి. సో కులం ఏంటి అసలు చెప్పండి? అసలు 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 జన్మ అనేదాన్ని అసలు మహాప్రభు పట్టించుకోలేదు అసలు. కాబట్టి వీ షుడ్ నాట్ ఈవెన్ థింక్ ఆ పర్సన్ కులం ఏంటి మతం ఏంటి అనేది మనకు అది అసందర్భం అది. ఎందుకంటే భక్తి అనేది అంతగా ప్రభావితం చేయగలదు కాబట్టి అది ఇక్కడ అది. అంటే ఇక్కడ మనము ఏం చెప్తాం అంటే భక్తి గొప్పతనం. ఎవరు చెప్తున్నారు? సుత గోస్వామి స్వయంగా చెప్తున్నాడు. చూడండి ఎంత వినయుడు ఆయన. అందరూ ఆయన మెచ్చుకుంటున్నారు, ఓహో నువ్వు అమరుడివి, నువ్వు కంటిన్యూ బతకాలి, మీకన్నా గొప్పవాడు లేడు, మీలాంటి ఒక సాంగత్యం ఒక క్షణం పాటు మీ సాంగత్యం దొరికితే అది స్వర్గం కన్నా కూడా మరియు అపునర్భవం అంటే ఏంటి మోక్షం కన్నా కూడా గొప్పది అని చెప్తే సుత కోసం ఏం చెప్తున్నారు? యాక్చువల్ గా నేను చాలా అధముణ్ణి, జన్మతో చూసుకుంటే నేను బ్రాహ్మణు ఇది కాదు, మిక్స్డ్ క్యాస్ట్ నేను, సంకర వర్ణ సంకర, కానీ నా గురువు నుంచి విన్నాను కాబట్టి నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని చెప్పి చెప్పుకుంటాను అనమాట. అంటే కొన్నిసార్లు మనల్ని మనము మన యొక్క బద్ధావసం ఎందుకు చెప్పుకుంటామంటే మన గురువుల యొక్క కృప చెప్పడం కోసం. చెప్తాం కదా, గురుదేవ్ కృపా బిందుదియ కొరయే దాసి తినపే కథ దీని అని చెప్పి. అంటే ఐఎమ్ లైక్ ఏ స్ట్రా ఇన్ స్ట్రీట్, నాకు అసలు ఎటువంటి యోగ్యత లేదు, కానీ మీరు ఇస్తే మాత్రం నేను ఏదో చేయగలను అని చెప్పి. సో సుత గోస్వామి ఈజ్ వెరీ హంబుల్ ఇక్కడ. తర్వాత సుత గోస్వామి కృష్ణుడి యొక్క గొప్పతనం అని చెప్తారనమాట, బాగా చెప్తారు, మంచి మంచి లాజిక్స్ వాడతారనమాట. ఏమని వాడతారంటే కోనామలోకే భగవత్ పదార్థ అంటారనమాట. కోనామలోకే భగవత్ పదార్థ అంటే ఏమంటారంటే, చూడండి భగవంతుడు అంటే దేవాది దేవుడు అనే పదము కృష్ణుడు తప్ప ఎవరికి వర్తిస్తుంది అని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, హూ ఎల్స్ ఇస్ ఎంటైటిల్డ్. కృష్ణుడి విషయం గురించి చర్చించుకుంటున్నా మనము, కృష్ణుడు కాకపోతే భగవంతుడు అనే పదానికి ఎవరు అర్హుడు? ఎవరి పాదాలలో పాదాల నుంచి గంగా అనేది ప్రవహిస్తుందో ఆ గంగ అనేది ఈ మూడు లోకాలని పవిత్రం చేస్తుంది. చివరికి దేవతలు బ్రహ్మదేవుడు కూడా గంగానదిని కోరుకుంటాడు, శివుడు కూడా గంగానదిని పూజిస్తాడని చెప్పి. సో గంగ అంటే శివుడు బ్రహ్మదేవులు కూడా ఆ గంగని ఎందుకు పిలిపిస్తారంటే అది భగవంతుని పాదాల నుంచి వచ్చింది కాబట్టి. కాబట్టి అంటే ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో శివుడు బ్రహ్మ కూడా గొప్ప అంటారు కాబట్టి, కానీ వాళ్ళు కూడా భగవంతుని చరణ పాదాల నుంచి వచ్చినది దానికి అంత విలువిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి భగవంతుని పదానికి కృష్ణుడు కాకపోతే ఇంకెవరు అర్హుడు అని చెప్పి తర్వాత ఏమని చెప్తారంటే కంటిన్యూ చుట్టుకోసం ఏమంటారంటే చూడండి ఈ లోకంలో దేవతలు అందరూ లక్ష్మీదేవి వెంట పడతారు, లక్ష్మీదేవిని పూజిస్తారు. దేనికి? లక్ష్మీదేవి తమ మీద అనుగ్రహిస్తారని చెప్పి ఇది 5వ స్కందంలో కూడా వస్తుంది, లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది అనమాట. ఇక్కడ శృతి కోసం కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో ప్రతి దేవత ఇంద్రుడు చంద్రుడు వరుణు వారిని అందరూ బ్రహ్మదేవుడు అందరూ లక్ష్మిని పూజిస్తారు, లక్ష్మీదేవికి అనుగ్రహం ఉంటే మేము బాగుపడతాం అని చెప్పి. కానీ లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి నారాయణుని యొక్క పాదాలను పూజిస్తుంది, కానీ నారాయణుడికి ఆవిడ సేవ అవసరం కూడా లేదు అని చెప్తున్నారు అనమాట. కానీ ఇమాజిన్ అంటే శృతి కోసం ఏం చెప్తున్నారంటే ఎవరినైతే ఈ ప్రపంచం అంతా చూస్తున్నారో వాళ్ళు లక్ష్మీదేవి వెంట పడతారు ఆవిడ అనుగ్రహం కోసం, కానీ ఆవిడ నారాయణుడి అనుగ్రహం కోసం నారాయణ వెంట పడుతుంది. కానీ నారాయణుడు కనీసం ఆవిడకు చూడడం అని చెప్తాను అనమాట. బికాస్ దేర్ ఇస్ లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవే మానం గోవింద మాది పురుషం తమహం భజామి. భాగవతంలో వస్తుంది కదా, 3వ స్కందంలో వస్తుంది, 3వ స్కందం 15వ అధ్యాయంలో వస్తుంది. ఏమని వస్తుంది? ఆ వైకుంఠ వర్ణన వస్తుంది. వైకుంఠ వర్ణనలు చూస్తే లక్ష్మీదేవులు నారాయణుడి యొక్క అనుగ్రహం కోసము చాలా కష్టపడతారనమాట. ఆల్రెడీ ఆ ఫ్లోర్ చాలా క్లీన్ గా ఉంటుంది, అయినా క్లీన్ చేస్తూ ఉంటారు. దేనికోసము? నారాయణుడు నా వైపు చూడకపోతాడా అని చెప్పి. ప్రపంచం అంతా లక్ష్మీదేవి నా వైపు చూడకపోతుందా అని ఆలోచిస్తూ ఉంటారు, అటువంటి లక్ష్మి నారాయణుడు నా వైపు చూడకపోతారా అని చెప్పి ఆలోచిస్తుంటుంది. కాబట్టి నారాయణుడు ఎంత గొప్పవాడు అలా అని చెప్పి ఆ శృతి గోస్వామి చెప్తారనమాట. సో వెరీ నైస్ లాజిక్ ను అలా చెప్పి ఇప్పుడు అటువంటి నారాయణుడు అటువంటి కృష్ణుడు గురించి నేను నాకు ఎంత చేతనైతే అంత చెప్తానని చెప్పి శృతి గోస్వామి చెప్పడం మొదలు పెడతారు. చెప్పి పరీక్షితుడి గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. సో 24వ శ్లోక ఇక్కడ నుంచి యాక్చువల్ గా స్టార్ట్ అవుతుంది పరీక్షిత మహారాజు గురించి. కానీ శ్రీల ప్రభుపాదులు వారు ద 1వ శ్లోకంలోనే సస్పెన్స్ మొత్తం చెప్పేస్తారు. సో ప్రభుపాద్ ఇన్ దట్ సెన్స్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లర్ అనమాట. ఇన్ జనరల్ గా మనం ఒక నవల్ చూసినా సరే, ఒక సినిమా చూసినా సరే ఎలా ఉంటుంది స్టోరీ అని చెప్పి సస్పెన్స్ ని ఎప్పుడు రివీల్ చేస్తారు? క్లైమాక్స్ కు ముందు సస్పెన్స్ ని రిలీజ్ చేస్తారు, అవునా కాదా? కానీ ఇమాజిన్ 1వ సీన్లోనే క్లైమాక్స్ చెప్పేస్తే జనాలు కొన్నిసార్లు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మరి ప్రభుపాదులు వారు ఏం చేస్తారు ఇక్కడ? చాలా తన ప్రభుపాద చాలా పరిస్థితుల్లో మొదటి శ్లో ఆ అధ్యాయం ఫస్ట్ శ్లోకంలోనే క్లైమాక్స్ చెప్పేస్తారనమాట. అనిపిస్తుంది ఎందుకు ప్రభుపాద క్లైమాక్స్ చెప్పేస్తున్నారు అని చెప్పి కొంతమంది స్కాలర్స్ కూడా అనుకుంటారు. వై ప్రభుపాద స్పీకింగ్? ఏను కృష్ణుడు ఏం చెప్తారు? కర్మయోగం చేయాలని చెప్తారనమాట. అదే సరే, కృష్ణుడు అర్జునుడికి 6వ అధ్యాయంలో ధ్యాన యోగ గురించి గొప్పదని చెప్తారు. ప్రభుపాద ఏం చెప్తారు కింద? కృష్ణుడు ఏమో చెప్తున్నాడు ధ్యాన యోగ అని చెప్పి. ప్రభుపాద చెప్తారు ఏ ఈ ధ్యాన యోగం ఏం పనిచేయదు, భక్తి యోగ చేయండి అని చెప్తారు. సో చాలా మంది స్కాలర్స్ ప్రభుపాద యొక్క భగవద్గీత చూసి కొంతమంది అంటే అంతగా అర్థం చేసుకునే వాళ్ళు, అరే వాట్ ఇస్ దిస్ ప్రభుపాదను, కృష్ణుడు ఒకటి చెప్తుంటే ఈయన ఇంకోటి రాస్తున్నాడు, ఇదేం పుస్తకం ఇలా రాశారేంటి ఆయన? సో అంటే ఆయన చెప్పాల్సింది చెప్పుకున్నాడు తప్ప అంటే ఒక భాష్యం రాసినప్పుడు ఎలా ఉండాలి? భాష్యం రాసినప్పుడు ఆ యొక్క మీనింగ్ ఏముందో అదే చెప్పాలి, అంతేగాని వేరే చెప్పకూడదు అని చెప్పి కొంతమంది ప్రభుపాదుల వారిని విమర్శించేవారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ప్రభుపాద ఇస్ వెరీ క్లియర్. ప్రభుపాద తెలుసు కూడా కొంతమంది స్కాలర్స్ తనని విమర్శిస్తారు అనే విషయం ప్రభుపాద క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ప్రభుపాద స్వయంగా వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాస్తున్నారు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ లో ఒకటి ఉంటుంది, కింద పరిపోట్లో ఇంకోటి ఉంటుంది. నిజంగా ప్రభుపాద దాయాలనుకుంటే దాయొచ్చు ఆ వర్డ్ టు వర్డ్ మీనింగ్, అంటే పదం పదానికి అర్థం ఉంటుంది కదా, దాని తెలుగులో ఏమంటారు, ఒక్కొక్క పదానికి అర్థం ఉంటుంది కదా. సో అది స్కిప్ చేసేస్తే మనకు తెలియదు ఆ శ్లోకము ఈ యొక్క తాత్పర్యము భాష్యము మ్యాచ్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఆ పదం పదం ఉండడం వల్ల మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రభుపాద గారి భాష్యం ఇంకోలా ఉంటుంది అనమాట. సో ప్రభుపాద తెలియదా, కొంతమంది స్కాలర్స్ ప్రభుపాదని తప్పు పడతారని చెప్పి ప్రభుపాదకి ఎందుకు తెలియదు, ప్రభుపాద దర్జాగా తెలుసు. కానీ ప్రభుపాద అలా ఎందుకు రాసేవారంటే, ప్రభుపాద్ ఈ యొక్క అకాడమిక్ స్కాలర్స్ లేకపోతే ఈ నోబెల్ లారెట్స్ వీళ్ళ అవార్డులు రివార్డుల కోసం ప్రభుపాద భగవద్గీత రాయలేదు. ప్రభుపాద దేనికోసం రాశారు, కృష్ణ భక్తిని పెంచడం కోసం రాశారు. సో ప్రభుపాద ఏమంటారంటే, చూడండి నేను భగవద్గీత ఎలా రాశారంటే, ఏ వ్యక్తి అయినా సరే భగవద్గీతలో ఏ పేజ్ ఓపెన్ చేసిన ఒక్క పేజ్ చదివినా సరే, ఏ ఒక్క పేజ్ ఓపెన్ చేసినా సరే, ఆ ఒక్క పేజ్ చదివినా సరే అతడు కృష్ణ భక్తుడు అయిపోవాలి. యూ షుడ్ బికమ్ ఏ కృష్ణాస్ డివోటీ. భక్తి అనేది అంటే జీవితం యొక్క లక్ష్యం భక్తి అని తెలియాలి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పినా సరే కర్మయోగ చెయ్యి అంటే ప్రభుపాద భక్తి యోగ చెయ్యి అని చెప్తారు అనమాట. జ్ఞాన యోగ అంటే ప్రభుపాద భక్తి యోగాన్ని ఇస్తారు అనమాట. అంటే ప్రభుపాద మొదటి నుంచి లాస్ట్ వరకు అంటే కంక్లూజన్ అంటే అల్టిమేట్ గా కృష్ణుడు ఏంటంటే నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ క్లైమాక్స్ లో ప్రభుపాద రివీల్ చేస్తారు. అదే కృష్ణుడు ఏమంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇవన్నీ ఈ కర్మయోగ ధ్యాన యోగాన్ని విడిచిపెట్టి నన్ను ఆశ్రమం తీసుకో, నేను చెప్పింది చెయ్యి, అంటే నేను భక్తి యోగం చెయ్యి అని చెప్తాను అనమాట. కర్మయోగం చెప్తారు, ధ్యాన యోగం చెప్తారు, ధ్యాన యోగ గురించి చెప్తారు, అన్ని చెప్తారు, భక్తి గురించి కూడా చెప్తారు. కానీ లాస్ట్ ఏం చెప్తారు, అన్ని విడిచిపెట్టే మన్మనాభావ మద్భక్తు, నా భక్తుడు అయిపో చాలు, సర్వధర్మ పరిత్యజ్య, మిగతావన్నీ విడిచిపెట్టే, నిన్నంతవరకు చెప్పినవన్నీ విడిచిపెట్టే ఇది చెయ్యి. అంటే అది క్లైమాక్స్ లో సస్పెన్స్, కృష్ణుడు సస్పెన్స్ విప్పుతాడు అనమాట. ఓకే, కానీ ఇప్పుడు మన సినిమా అనుకోండి, సినిమా ఒక థ్రిల్లర్ మూవీ ఉందనుకోండి, దాన్ని మనం మధ్యలో ఆపము, క్లైమాక్స్ వరకు చూస్తాము, అప్పుడు తెలుస్తుంది విలన్ అవడం హీరో అవడం అని చెప్పి. కానీ మనం భగవద్గీత చదువుతాము, ఏదో మధ్యలో ఏదో రెండు పేజీలు చదువుతాము, అది పక్కన పెట్టేస్తాము, ఆ రెండు పేజీలు చదివితే ఏమని వస్తుంది అందులోని, అర్జున్ అంటాడు ఓ ఇలా చేస్తే నేను స్వర్గానికి వెళ్తానా, అలా చేస్తే వెళ్తానా, కృష్ణుడు ఏం పర్వాలేదు అది అంటారు అనమాట. సరే కనీసం ఇలా యుద్ధం చేయి, కనీసం స్వర్గానికి వెళ్తా ఉంటారు, అంటే మనకేం అర్థమవుతుంది, ఓకే అంటే భగవద్గీత యొక్క జీవిత లక్ష్యం ఏంటి, స్వర్గము, లేకపోతే భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి, కర్మయోగ. అందుకే కొంతమంది కర్మయోగ అంటారు కదా, కర్మణ్యవాధికారస్తే అంటారు అంతే. కానీ అది ముందు చెప్పాడు, లాస్ట్కి ఏం చెప్పాడు, సర్వధర్మ అని అన్నారు, అది చెప్పట్లేదు అల్లు. సో ప్రభుపాద్ అటువంటి ఎవరికి ఏ డౌట్ అంటే, సినిమాలో మనం ఎక్కడ చూసినా సరే విలన్ అవ్వడం ముందే తెలిసిపోద్ది, హీరో అవ్వడం ముందే తెలిసిపోతుంది. అదేవిధంగా భగవద్గీతలో మనము ఏ పేజ్ ఓపెన్ చేసినా సరే కృష్ణుడు ఏం అంటే మొత్తం 700 శ్లోకాల్లో కలిపి కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ప్రభుపాద్ ఫస్ట్ పేజ్ లో రాసేస్తారు. ఫస్ట్ పేజ్ నుంచి 700 పేజ్ వరకు ప్రతి పేజ్ లో అదే రాసేస్తారు అనమాట, కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి. కాబట్టి భగవద్గీతలో మనము ఎందుకంటే అది మనము ఒక విఆర్ నాట్ రీడింగ్ భగవద్గీత యాజ్ ఏ ఫిలసాఫికల్ ట్రీటైస్. ఫిలసాఫికల్ ట్రీటైస్ అంటే అదొక జ్ఞానం సంపాదించుకోవడం కోసం మనం భగవద్గీత చదవట్లేదు, మనం అది భక్తిని పెంచుకోవడం చదువుతున్నాం. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రభుపాద భక్తినే ఎంఫసైజ్ చేస్తారు. సిమిలర్లీ ప్రభుపాద పరిపోర్షన్ తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క శ్లోకం ఉంది, ఇప్పుడు 24 శ్లోకం చర్చించుకుంటున్నాం మనము, 24, 25 ఈ శ్లోకంలోనే ప్రభుపాదుల వారు ఈ యొక్క పరీక్షిత ఈ అధ్యాయంలో ఉన్న మిగతా 20 శ్లోకాల యొక్క సారాన్ని ఈ శ్లోకం రాసిస్తారు. దయచేసి భక్తులు నా క్లాస్ అయిన తర్వాత ఈ 24, 25 శ్లోకాల యొక్క పరిపోర్ట్ చదవండి భాష్యం. ప్రభుపాద్ ఒక్కొక్క పదము ఒక్కొక్క మాస్టర్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క మాస్టర్ పీస్. సో రీడ్ ఇట్. ఓకే, సో పరీక్షిత్ మహారాజ్ గురించి ఇప్పుడు వర్ణన వస్తుంది కదా. సో పరీక్షితుడు ఒకసారి వనంలో వేటకు వెళ్ళి అలా వేటాడుతూ ఒక సందర్భంలో అలసిపోయి అతను ఏం చేస్తారు, ఆకలి దాహము యొక్క కారణంగా అతను వెతుకుతుంటారు మరి ఎవరైనా ఉన్నారా అని చెప్పి. అలా వెతుకుతూ ఉంటే అతనికి శమికృషి యొక్క ఆశ్రయం కాదు, శమికృషి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది, ఆశ్రమానికి వెళ్తారు, అక్కడ ఏమో దొరుకుతుందేమో తాగడానికి లేకపోతే తినడానికి ఏమో దొరుకుతుందేమో అని చెప్పి పరిస్థితులు వెళ్తారు అన్నమాట. రైట్, వెళ్తే మనం చూడొచ్చు అక్కడ సమీకృషి. నేను ఈ యొక్క 5-6 శ్లోకాలు కలిపి ఒకేసారి చెప్పేస్తాను. అక్కడ మనం చూసినట్లయితే శమికృషి తపస్సు మౌన తపస్సులో ఉంటారన్నమాట. రైట్, తురియా అంటారు దాన్ని. చూడండి, జాగృతి, సుషుప్తి, స్వప్న, తురియా, ఈ 4 స్థాయిలు ఉంటాయన్నమాట. సో అంటే ఈ సమాధిలో భాగం, సమాధి అంటే ధ్యానంలో ఉండడము, ధ్యానంలో ఉండి శారీరక స్థాయి నుంచి బయట ఉండడం అన్నమాట. దే ఆర్ బియాండ్ బాడీలీ కన్సెప్షన్స్ అనమాట, బాడీ శారీరక స్థాయిలో బయట ఉంటారనమాట. సో అది దాని సమాధి అంటారు. అంటే అది యోగిక అష్టాంగ యోగ ప్రక్రియలో భాగము. అష్టాంగ యోగలో యమ నియమ, తర్వాత ఏంటి, ప్రాణాయామ, ప్రత్యాహార, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 స్థాయిలు ఉంటాయి కదా. 8 స్థాయి అంటే సమాధి. సో సమాధిలో కూడా దేర్ కేటగరైజేషన్. సో ఆయన సమాధిలో ఉంటాడు, ఆయన ధ్యానంలో ఉంటారు. కాబట్టి పరిస్థితులు రావడానికి అతను గమనించరనమాట. రైట్, గమనించకపోవడం వలన పరీక్షితుడు చూస్తారు ఏమంటే, సరే సాధువు అన్నాక పెద్ద నన్ను సన్మానాలు సత్కారాలు చేయలేకపోవచ్చు, ఎందుకంటే సాధువు దగ్గర ఏముండవు కాబట్టి. కానీ కనీసము, ఎందుకంటే ఎవరికైనా ఇంట్లో గెస్ట్ వస్తే గెస్ట్కి కనీసం చాణక్య పండితులు చెప్తారు కదా, నీ ఇంట్లో ఏం లేకపోయినా సరే అతిథిని నువ్వు స్వీకరించడం మానకూడదు. ఎలా స్వీకరించవచ్చు, కనీసం ఒక చిరునవ్వు చిందించవచ్చు, ఒక చిరునవ్వు చిందించి ఒక మంచినీళ్ళు ఇవ్వచ్చు. మంచినీళ్ళు ఇవ్వలేను అని ఎవరైనా అనగలరా? జస్ట్ గివ్ దమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ గివ్ ఎ స్మైల్, అది కూడా అతిథి సత్కారం, అది అతిథి సత్కారమే అని చెప్పి కూర్చోడానికి ఒక చిన్న కిందకి చేప. సో పరిస్థితులు అది అనిపిస్తుంది, అరే అట్లీస్ట్ ఒక చిన్న మ్యాట్, స్మైల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోయారని చెప్పి పరిస్థితులకి ఏమో ఇతను కావాలని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తున్నారేమో అన్నట్టుగానే ఆలోచించి అతను కోపం వస్తుంది అనమాట. పరిస్థితి కోపం వచ్చి అతను ఏం చేస్తారు, శౌనక సమీకృషి మీద కోపం వచ్చి అతన్ని, నన్ను ఇన్సల్ట్ చేశారు కదా, నన్ను అవమానించాడు, రాజునైన నన్ను అవమానించాడు, నేను కూడా ఇతను అవమానించాలి అనే ఉద్దేశంలో చూస్తారు చుట్టుపక్కల ఏముందని చెప్పి. చూస్తే అక్కడ ఒక మృత సర్పం ఉంటుంది, చచ్చిపోయిన పాము. ఆ మృత సర్పాన్ని తీసుకొని తన బాణంతో తీసి దాన్ని అతని మెడలో వేసేస్తాను అనమాట. మెడలో వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది స్టోరీ. ఎలా ఉంది స్టోరీ మీకు? ఇంతవరకు మన పరిస్థితి గురించి చెప్పుకున్నది ఏంటి, ఇప్పుడు పరిస్థితులు చేసింది ఏంటి? పరిస్థితి అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, స్వయంగా యుధిష్ఠిరు మహారాజు ఎంత గొప్పవాడు, పరిశుద్ధుడు అంతే గొప్పవాడు. పరిశుద్ధుడు అశ్వమేధ యజ్ఞం చేస్తే దేవతలు వచ్చారు, పరిశుద్ధుడు కలిరాజు కనిపించాడు, కలిరాజును దండించాడు, అంత గొప్పవాడు అయ్యాడు పరిశుద్ధుడు. ఇంత గొప్ప చెప్పుకున్నా పరిశుద్ధుల గురించి ఇంతవరకు, కానీ ఇక్కడ పరిశుద్ధి చేసిన చూస్తే మనకు అనిపిస్తుంది ఇలాంటి తప్పు మనం కూడా చెయ్యమని చెప్పి, మన స్థాయిలో కూడా ఇలాంటి తప్పు మనం చెయ్యమని చెప్పి. అవునా కదా, పరిశుద్ధుల నుంచి ఇలాంటి తప్పు ఎలా జరిగింది? ఒక రకంగా తప్పే అది. ఒక రకంగా చెప్పాలనుకుంటే తప్పు కాదు అనుకోవచ్చు ఒక యాంగిల్లో, కానీ మోస్ట్లీ చూసుకుంటే తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అవమానించి ఒక బ్రాహ్మణుణ్ణి, క్షత్రియులు అనేవాళ్ళు బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా సరే అవమానించరు, బ్రాహ్మణులు ఎంత తప్పు చేసినా అవమానించరు అనమాట. రాధర్ ఋషభదేవ్ చెప్తారు, ఏమని చెప్తారు, ఈ సేస్ యాక్చువల్లీ ఒక సందర్భంలో వస్తుంది, తప్పు చేస్తుంది, ఎవడైనా సరే బ్రాహ్మణులే తప్ప వేరే ఎవరైనా సరే నేను దండిస్తానని చెప్పి. సో బ్రాహ్మణుల్ని ఇన్ జనరల్ గా ఎవరు అవమానించరు, అది కూడా క్షత్రియులు అసలు అవమానించరు అనమాట. కాబట్టి ఎంత గొప్పవాడైన పరీక్షితుడు ఎలాగా ఇలా చేయగలిగారు? సో ఇదొక డౌట్, బ్రాహ్మణ్ణి అవమానించడం ఏంటని చెప్పి. అవునా కదా, చెప్పాడు నా రాజ్యంలో ఆవులు బ్రాహ్మణులు వీళ్ళని చూసుకోవడం ధర్మం చెప్పిన వ్యక్తి తను అవమానించకూడదు కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పరీక్షితుడికి అడవికి వెళ్ళాడు, అడవికి అంటే ఏ నెలల పాటు వెళ్ళిపోలేదు కదా, తెల్లవారు వెళ్ళి ఉంటారు, ఒక 2-3 గంటలు తిరుగుంటారు ఆయన, ఆ మాత్రం దాహం వేస్తుంది. ఆ మాత్రం దాహాన్ని పరీక్షితుడు అంతటి గొప్ప వ్యక్తి నిగ్రహించుకోలేడా? మన స్థాయిలోనే నిగ్రహించుకోవచ్చేమో. అది కూడా పరీక్షితుడికి ఎంత తన ఇంద్రియాల మీద, అతను మహాభాగవత డివోటి, మహాభాగవత వైష్ణవుడు, అంత మహాభాగవత వైష్ణవుడికి ఆ మాత్రం నిగ్రహం లేదా తన ఆకలి మీద, దప్పిక మీద? వాడు నిగ్రహం లేకపోతే అదే పరీక్షితుడు శాపగ్రస్తుడు అయిన తర్వాత సుఖదేవ గోస్వామి యొక్క పాదాశ్రయాల దగ్గర వారం రోజుల పాటు భాగవతం వింటున్నారు. మరి వారం రోజుల పాటు భాగవతం విన్నప్పుడు కనీసము లంచ్ బ్రేక్, టిఫిన్ బ్రేక్, స్లీప్ బ్రేక్ ఏం లేదు, రాత్రి పగలు లేదు, కంటిన్యూస్ గా. అప్పటికే సుఖదేవ కోసం డౌట్ వస్తుంది, రాజా బ్రేక్ తీసుకుందామంటే బ్రేకా? నో బ్రేక్, స్వాదు స్వాదు పదే పదే అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఒక్క క్షణం కూడా మీరు బ్రేక్ తీసుకోవద్దు, నా గురించి ఆలోచించొద్దని చెప్పి. అంటే 7 రోజులు 7 రాత్రులు ఆయన ఆహారము మరియు భోజనము లేకుండా, అంటే భోజనము మరియు నీళ్లు లేకుండా ఉండగలిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తి చూడండి, భాగవత సప్తా అంటారు కదా బయటన, తెల్లారు 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మధ్యలో సినిమా పాటలు, తెల్లారు ఫీస్టు, మధ్యాహ్నం ఫీస్టు, సాయంత్రం ఫీస్టు, పేరు ఏమో భాగవత సప్తా. కానీ నిజమైన భాగవత సప్తా నో నో ఈటింగ్, నో స్లీపింగ్, నో డ్రింకింగ్ ఆల్సో. సో వారం రోజులు ఉండగలిగిన వ్యక్తి ఇక్కడ కొన్ని కొన్ని గంటల పాటు ఉండలేకపోయాడు. అది కూడా పరిస్థితి లాంటి స్థాయి వ్యక్తి, శుద్ధం అంటే తన ఇంద్రియాన్ని పూర్తిగా వశం చేసుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆకలిని దత్తుకుని కాసుకోపడం ఏంటి? 2వది, బ్రాహ్మణుడి గురించి తప్పుగా ఆలోచించడం ఏంటి? 3, తప్పుగా ఆలోచించినా సరే బ్రాహ్మణుడి మీద ప్రతీకారం తీసుకోవడం ఏంటి? అంటే పాము వేయడం ఏంటి? కోపంలో ఒక్కొక్క ప్రతీకారము, ప్రతీకారం తీసుకోవడం ఏంటి? ఇలాంటి తప్పు పరిస్థితి ఎలా చేశారు? సో దానికి ప్రభుపాదుల వారు ఈ అన్ని ప్రశ్నలకి సమాధానము ఫస్ట్ శ్లోకం తాత్ప భాష్యంలోనే ఇచ్చేస్తారు. ఏమంటారంటే ప్రభుపాదుల వారు, చూడండి పరీక్షితుడు అనేవాడు శుద్ధ భక్తుడు కాబట్టి, సో దేర్ ఇస్ నో రీజన్ కాబట్టి అతనికి ఇలాంటి ఆకలి, దప్పిక మరియు కోపాలు, కోరదాలు అనేవి అసంభవము, రైట్? సో కాకపోతే ఎందుకు ఇలా అయిందంటే ప్రభుపాదులు రాస్తారు, ఇట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క ప్లాన్ లో భాగమే. ఏమని భాగం అంటే ప్లాన్ లో భాగంగానే పరీక్షితుడికి అంటే తట్టుకోలేనంత ఆకలి, తట్టుకోలేనంత దప్పిక, తర్వాత తట్టుకోలేనంత కోపము వచ్చాయని చెప్పి. ఎందుకు అలా రావాల్సి వచ్చిందంటే, అంటే భగవంతుడు ఏమైనా శాడిస్టా? ఎందుకు పరీక్షలు చేత పరీక్షితుడికి పాపం అంత కష్టం పెట్టారు అంటే, సో కృష్ణ పుట్ పరీక్షిత్ ఇన్ సచ్ సిచ్యువేషన్, పరీక్షితుడి జీవితంలో అటువంటి పరిస్థితిని కల్పించడం ద్వారా పరిశుద్ధుడి జీవితంలో ఒక గొప్ప శుభ పరిణామాన్ని తీసుకురావాలని భగవంతుడు సంకల్పిస్తారు. ఏంట శుభ పరిణామము? అతని ద్వారా ఈ లోకంలో భాగవతం రావాలి. అంటే కృష్ణుడు పరిశుద్ధుడు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రమోషన్ అనేది భగవంతుడు, మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా భగవతి అద్భుత కర్మణ, అంటే భగవంతుడు ఏది తిన్నంగా చేయరన్నమాట. అంటే ఏం చేసినా సరే సింపుల్ గా పరిశుద్ధుడికి అతను సరే కొన్ని పరీక్షిత రాజుని సడన్గా సుఖదేవ గోస్వామి పరీక్షిత రాజ్యం పాలిస్తున్నాడు, సుఖదేవ గోస్వామి వెళ్ళాడు పరీక్షిదకి వెళ్ళి, ఆ పరీక్షిత కూర్చో 7 రోజులు కూర్చో నీకు భాగవతం చెప్తా అంటే ఆ రకంగా కూడా భాగవతం ఈ లోకంలో రావచ్చు. కానీ కృష్ణుడు ఒక పని చేశారంటే అందులో 100 కార్యాలను సిద్ధిస్తా, అంటే హీ అకంప్లిషెస్ 100 థింగ్స్. ఒక పని చేశారంటే అందులో 100 పర్పస్ సాల్వ్ అవుతాయి సిమిలర్లీ, కాబట్టి అంత ఈజీగా చేయరు ఏం చేసే సరే. సో పరీక్షితుని ఇలా చేయడం ద్వారా కృష్ణుడు ఏం చేశారంటే పరీక్షితుడికి, అంటే హీ వాంటెడ్ టు ప్రమోట్ ఈ యొక్క తన యొక్క ఈ భౌతిక జీవితం నుంచి సంపూర్ణంగా ముక్తుడిని చేయడానికి ప్రయత్నించారు. తర్వాత మృత్యువు అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి మృత్యు వస్తుంది కదా, వస్తుందా రాదా? ప్రతి ఒక్కరికి జీవితంలో మృత్యు వస్తుంది, కాబట్టి మృత్యువుకి మనం ఎలా తయారవ్వాలి అనే విషయాన్ని లోకంలో చెప్పాలనుకున్నారు కృష్ణుడు. చెప్పాలనుకున్నారు కాబట్టి ఎవరి ద్వారా చెప్పాలనుకుంటున్నారు? తన శుద్ధ భక్తుల ద్వారా. కాబట్టి పరిశుద్ధుడికి మృత్యు అనే పరిస్థితిని కల్పించాడు కృష్ణుడు, పరిశుద్ధుడికి మృత్యు అనే పరిస్థితిని కల్పించి తద్వారా ఒక మృత్యువు సమీపిస్తున్న వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, పరిస్థితుల్లో ఉండాలి అంటే మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టేసి శ్రవణ కీర్తన ఫోకస్ చేయాలి. ప్రభుపా చెప్తారు పరీక్షితుడికి 7 రోజులు ఉంది, 7 రోజులు 7 రాత్రులు, నీకు కనీసం 7 నిమిషాలు ఉందని గ్యారంటీ ఉందా? నీకుందా గ్యారంటీ? లేదు కదా. కాబట్టి చెయ్యి, వెళ్ళు. తెల్లారు లెగ్గానే 16 మాలు చెయ్యి. రాత్రి వరకు ప్లానింగ్ పెట్టుకోవద్దు. మధ్యలో చస్తే ఆ రోజు నువ్వు 16 మాలు చేయకుండా చచ్చిపోయావు కదా. కాబట్టి అట్లీస్ట్ నువ్వు 16 మాలు చేసిన తర్వాత సరిపోతే కనీసము నువ్వు నీ గురు మహారాజుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు ఆ రోజుకి. కాబట్టి నీ గురు మహారాజు నిన్ను కాపాడుతాడు. ఐ రిమెంబర్ వన్స్, ఇది కృష్ణానంద చెప్తారనమాట, ఒకసారి ఐ గెస్ ఇట్ ఇస్ ఇటలీలో కొంతమంది భక్తులు మహారాజ్ యాత్రక రాధనస్వామి యాత్రకని బయలుదేరుతుంటే మధ్యలో ఇది యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అక్కడికక్కడ చనిపోతారు భక్తులు. సో ఆ న్యూస్ మహారాజ్కి చేరుతుంది. చెప్తారు ఇలాగా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు మీ డిసైపుల్ అంటే. మహారాజ్ ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతారు తెలుసా? ఓకే, ఫైండ్ అవుట్, కనుక్కోండి వాళ్ళు 16 మాలు కంప్లీట్ చేశారు లేదా కనుక్కోండి అడుగుతారు అనమాట. ఫైండ్ అవుట్ ఇఫ్ దే హావ్ కంప్లీట్ 16 రౌండ్స్. కృష్ణాంతం చెప్పారు నాకు ఇది. ఆయన 16 మాలు ఆ కుటుంబం 16 మాలు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిందంటే మహారాజ్ ఓకే కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. 16 మాలు అయిపోయాయి కదా, వాళ్ళకి కృష్ణుడు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో మృత్యు మన దగ్గర వచ్చే లోపలే మనము మన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఆ రోజు కమిట్మెంట్స్ ఎప్పుడు వస్తుంది, మృత్యువు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మనం మృత్యు వచ్చే లోపలే కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అర్థం ఏంటి, ఎంత డేలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా 16 మాలు జపం చేసేస్తే ఆ తర్వాత ఆ రోజు మనకి ఏమైనా పర్వాలేదు, భయం లేదన్నమాట. రైట్. సో మృత్యు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి మృత్యువు అనే కారణం ద్వారా భాగవతాన్ని తీసుకొచ్చారు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడు భాగవతాన్ని 100 రకాలుగా తీసుకురాగలడు. భాగవతం ఎలాగ రావాలి, అవునా కాదా? కలో దృష్ట నిషమేష పురాణార్కో అధునోదిత కృష్ణ స్వధామ పగతే ధర్మ జ్ఞానాది బిహి సహ. కాబట్టి కృష్ణుడు తన ధామానికి ధర్మాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి మళ్ళీ కలియుగ వాసుల కోసము భాగవత రూపంలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యారు కానీ ఏ విధంగా ప్రత్యక్షమయ్యారు? మామూలుగా అయితే కృష్ణుడు ఎందుకు అవుతాడు ఆయన? కాబట్టి ఫస్ట్ అక్కడ వ్యాసదేవుడికి ఒక పర్పస్ ఇచ్చాడు. ఏంటది? ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ పరీక్షితుడి ద్వారా భాగవతం లోకానికి వస్తుంది. పరీక్షితుడి ద్వారా అంటే ఎందుకంటే పరీక్షితుడి ద్వారా చెప్పాలనుకున్నా సరే పరీక్షితుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా వినొచ్చు కదా, చనిపోతున్నప్పుడే వినాలా? కాబట్టి ఆ విధంగా కూడా భాగవతం తీసుకురావచ్చు. కానీ కృష్ణుడు ఈ విధంగా ఏం తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరు చనిపోతారు, చనిపోవాలి కాబట్టి అటువంటి ధర్మం ఏమిటి తెలుసుకోవాలి, అండ్ చనిపోబోతున్న వ్యక్తి ఎలా ఉండాలని పరిస్థితుల ద్వారా చెప్పాలనుకున్నాడు అనమాట. ఈ విధంగా భగవద్గీతలో కూడా అర్జునుడు యాక్చువల్ గా ఆల్రెడీ శుద్ధ భక్తుడు. భగవద్గీత అంటే మహాభారతానికి యుద్ధానికి ముందే అర్జునుడు శుద్ధ భక్తుడే. శుద్ధ భక్తుడు అయినప్పుడు అర్జునుడికి అంత చిన్న చిన్న విషయాల గురించి డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కృష్ణుడే అర్జునుడిని మోహంలో నెట్టేస్తారనమాట, వ్యామోహంలోకి. అందుకని అర్జునుడు ఏడుస్తాడనమాట. అర్జునుడు లాంటి మేటి యోధుడు తన గాండీవాన్ని కింద పెట్టేసి ఏడుస్తారు కూర్చుని ఆడదానిలాగా. సారీ, తప్పు, క్షమించండి, బట్ యా, హీ క్రైస్. సో కృష్ణుడు అర్జునుడిని అప్పుడు ఉపదేశిస్తాడు. అంటే అర్జునుడి ద్వారా భగవద్గీతను తీసుకొచ్చాడు ఈ లోకంలోకి. సో దానికోసం అర్జునుడిని ఒక రకమైన వ్యామోహంలోకి భగవంతుడే పెడతారు. అదర్వైజ్ అర్జున్ ఇస్ ఎ ప్యూర్ డివోటీ. అదే విధంగా పరీక్షితుడు కూడా శుద్ధ భక్తుడే. కానీ పరీక్షితుడి ద్వారా భాగవతం రావాలి, అదొక కారణము. రెండోది ఏంటంటే మృత్యు సందర్భంలో, అంటే అది మృత్యువు అనే ఎపిసోడ్ ద్వారా రావడం ద్వారా ఈ లోకానికి కూడా ఇంకొకటి నేర్పించాలనుకున్నారు. తర్వాత సిమిలర్గా శుద్ధ భక్తుడి యొక్క చేతన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రతిదీ భగవంతుడి అంటే దే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాజ్ కృష్ణాస్ మర్సీ. సో ఆ విధంగా శుద్ధ భక్తుడి చేతన ఎలా ఉంటుంది, అదొక ఉదాహరణ స్థాపించడం. ఈ విధంగా దర్ మెనీ పర్పసెస్. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే కృష్ణుడే స్వయంగా పరీక్షితుడికి ఆ విధంగా వ్యవహరించడానికి ప్రేరేపిస్తారు పరమాత్మ విధంగా. మన విషయంలో మనం అనుకోవచ్చు, అమ్మో కృష్ణుడు మనల్ని సమస్యల్లో పెడతాడనమాట, మనల్ని పెట్టడండి, భయపడవసం లేదు. కృష్ణుడు శుద్ధ భక్తులకి ఎవరైతే తమను తాము సమర్పించుకున్నారు, కృష్ణ నీకు ఎలా నచ్చితే నన్ను అలా వాడుకో అని అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు నీ ద్వారా తన పనులు చేస్తారన్నమాట, తన ధర్మాన్ని తన పనులు నిర్వహించుకుంటారు. ప్రభుపాదులు అలాగే చెప్పారు కదా, జలదూతలు వెళ్తున్నప్పుడు కృష్ణ ఐఎమ్ లైక్ ఎ పపెట్, నేను ఒక తోలు బొమ్మ లాంటి వాడిని, కాబట్టి నన్ను ఎలాగ కావలిస్తే నువ్వు అలా వాడుకో అని చెప్పి. కాబట్టి ప్రభుపాదు అంటే కృష్ణుడు శ్రీల ప్రభుపాదిని కొన్నిసార్లు కష్టాల్లో పెడతారు, కొన్నిసార్లు సుఖాలు నచ్చిన విధంగా ప్రభుపాద చేత, కానీ అల్టిమేట్ గా ప్రభుపాద చేత యుగ ధర్మాన్ని స్థాపించారు కృష్ణుడు. అదే విధంగా పరీక్షితులు అది శుద్ధ భక్తులు, కాబట్టి మనం ఎంత సరెండర్ అయితే కృష్ణుడు మనల్ని మన జీవితాన్ని అంత తన ఆధీనంలో తీసుకుంటారు. మనం పూర్తిగా శరణాగతం అయితే కృష్ణుడు మన జీవితాన్ని పూర్తిగా తన ఆధీనంలో తీసుకుంటారు. మనం లేదు కృష్ణ అని టచ్ చేయొద్దు అంటే కృష్ణుని టచ్ చేయడు, మన చేతిలో ఉంటుంది. శుద్ధ భక్తులు అంటే బై డిఫాల్ట్ అసలు చెప్పవసరం లేదు, అడగవసరం లేదు, వాళ్ళు బతికేదే కృష్ణుడి కోసం. కాబట్టి కృష్ణుడు వాళ్ళ ద్వారా తన యొక్క ధర్మాన్ని, అదే తన యొక్క లక్ష్యాన్ని, తన యొక్క మిషన్ ని నెరవేర్చుకుంటారనమాట శుద్ధ భక్తుల ద్వారా. పరీక్షితుడికి ఇలాగా అవడానికి, ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే కృష్ణాస్ ఇంటర్వెన్షన్ తన జీవితంలో. అలాగా అలా చేయడం ద్వారా తన భౌతిక జీవితం కంప్లీట్ గా జీరో అయిపోతుంది. తర్వాత అతను భాగవతాన్ని ఆశ్రయాన్ని తీసుకుంటారు, ఆశ్రయం తీసుకోవడం వల్ల భాగవతం లోకంలోకి వస్తుంది, రైట్? సో ఐ జస్ట్ స్పీక్ 2-3 మోర్ శ్లోకాస్ అండ్ దెన్ వీ విల్ ఎండ్ ది టుడేస్ క్లాస్. సో ఈ విధంగా మనం, యా, సో ఇక్కడ ప్రభుపాద వారు బ్రహ్మాండమైన లైన్ మర్చిపోయాను నేను. ప్రభుపాద ఏమని రాస్తారంటే, యు సీ వెన్ ఇటువంటి సందర్భాల్లో భక్తులు అనేవాళ్ళు ఇటువంటి జీవితంలో ఇటువంటి సంఘటనలు అయినప్పుడు భక్తులు అనేవాళ్ళు దే టేక్ ఇట్ యాజ్ ద విల్ ఆఫ్ ద లార్డ్. భక్తులు అనేవాళ్ళు భగవంతుని యొక్క ఆశీర్వాదం కింద తీసుకుంటారు, భగవంతుని యొక్క కోరిక ఇదని చెప్పి అర్థం చేసుకొని వ్యవహరిస్తారు. అదే బయట వాళ్ళైతే దేవిగా ఫ్రస్ట్రేటెడ్, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు అన్నమాట. ఫ్రస్ట్రేట్ అంటే వాళ్ళు దుఃఖానికి గురవుతారు అన్నమాట. వాళ్ళు భౌతికవాదులు అయితే వాళ్ళు అర్థం చేసుకోలేరు భగవంతుని ప్లాన్ ఏంటి అన్నది చెప్పి, భగవంతుని ప్లాన్ ఏంటో అర్థం చేసుకోలేక దుఃఖానికి గురవుతారు. సింపుల్ గా చెప్పాలంటే చిత్రకేతు మహారాజ్ ముందు భౌతికవాది, కొడుకు అతని కర్మలో కొడుకు లేడు, అయినా సరే ఫోర్సిబుల్ గా చూడండి ప్రయత్నించడం తప్పు కాదు, కానీ అతి ప్రయత్నము మనకి 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 యోగ్యత లేనిది, మన 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 తల మీద తలరాత లేనిది, దాని గురించి మరీ ఎక్కువ ప్రయత్నిస్తే అది వచ్చినా సరే అది మనకు ఆనందాన్ని ఇవ్వదు. సో చెప్తారు వాళ్ళు, అరే బాబు నీ కొడుకుని సరే నా యొక్క సిద్ధుల్ని ఉపయోగించి నీ కొడుకు ఇస్తాను, కానీ నీ కర్మలో నీకు కొడుకు మీద కొడుకుతో అనుభవించాలని లేదు, కాబట్టి నీకు అది ఆ దుఃఖాన్ని ఇస్తుంది. అంటే ఏం పర్లేదు కొడుకుని ఇవ్వు, దుఃఖమైనా మేనేజ్ చేస్తాను, కొడుకునిస్తాడు, చచ్చిపోతాడు అనమాట, బోళ్ళ దుఃఖం ఏడుస్తూ ఉంటాడు అనమాట. అతనికి లార్డ్ పైన అర్థం కాదు. తర్వాత మళ్ళీ నారదమని వచ్చి చెప్పిన తర్వాత అతనికి అప్పుడు అతనికి అర్థమవుతుంది చిత్రకేతు. అదేవిధంగా భగవంతుడి ప్లాన్ ని భక్తులు అర్థం చేసుకుంటారు, కాబట్టి భక్తులు హుందాగా స్వీకరిస్తారు. పరీక్షితుడు ఆ శాపాన్ని హుందాగా స్వీకరించారు. అదే ఆ భక్తులైతే ఏమవుతుంది, వాళ్ళు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు అనమాట. ప్రభుపాద రాస్తారు, రైట్, అఫ్ కోర్స్ శుద్ధ భక్తులకు తెలుసు ఎప్పుడు ఏది లార్డ్ ప్లానా అని చెప్పి, కాబట్టి వాళ్ళు ప్రతిఘటించరు. కొన్నిసార్లు ప్రతిఘటించాల్సిన వస్తుంది, కొన్నిసార్లు ప్రతిఘటించరు అనమాట. కానీ మన విషయంలో మనం అలా అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాం అనుకోండి, స్టూడెంట్స్ చెప్తున్నాను, వీ షుడ్ నాట్ థింక్ ఓ ఇది కృష్ణ ప్లాన్ అయి ఉంటుంది, నన్ను భౌతిక జీవితం నుంచి విముక్తుని చేయడానికి కృష్ణుడు నాకు ఎగ్జామ్ ఫెయిల్ చేయించాడు. సో మన స్థాయిలో మనం కన్సల్ట్ చేయాలి. యూ కెనాట్ నో వాట్ ఇస్ కృష్ణాస్ ప్లాన్, ప్యూర్ డివోటీస్ కెన్ నో. శుద్ధ భక్తులు తెలుస్తుంది. ప్రభుపాద జీవితంలో చూసినట్లయితే ప్రభుపాద భౌతిక జీవితంలో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో, తన ఫ్యాక్టరీ కాలిపోయిందో, ప్రభుపాద మళ్ళీ ప్రయత్నించారా, లేదు ఆపిసారు, అవునా కాదా? యస్యాహం అనుగ్రహామి హరిష్యే తద్దనందతే, అంటే భగవంతుడు లాగేసుకున్నారు, అంటే భగవంతుడు నన్ను ఈ దారిలో వెళ్ళొద్దు అనుకుంటున్నారు అని చెప్పి అతడు ఇంకా బిజినెస్ చేయడం మానేస్తారు. బిజినెస్ చేయడం మానేసి పూర్తిగా ప్రచారానికి అంకితం అయిపోతారు ప్రభుపాదుల వారు. అంటే ఫెయిల్యూర్ వస్తే ఆపేశారు భౌతిక జీవితంలో, కానీ ప్రచారం స్టార్ట్ అయినప్పుడు కూడా ఫెయిల్యూర్ వచ్చింది, ఒకసారి కాదు రెండుసార్లు కాదు, ఏ వందల సార్లు ప్రభుపాద ఫెయిల్యూర్ వచ్చింది, ఆపారా? ఆపలేదు, ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నించారు. ఫెయిల్యూర్ వచ్చింది కంటే పాపులర్ కదా, కానీ భౌతిక జీవితంలో ఫెయిల్యూర్ స్థాపిస్తారు అంటే శుద్ధ భక్తం తెలుస్తుంది ఏది లార్డ్ ప్లాన్ అని చెప్పి, మన స్థాయిలో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే వెన్ సమ్ ద రివర్సల్స్ వచ్చినప్పుడు, మన జీవితంలో కొంచెం ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనము కన్సల్ట్ చేయాలి. అండ్ డివోటిస్ కెన్ టెల్ యూ, ప్రభు ఇట్ సీమ్స్ కృష్ణ డజంట్ వాంట్ యూ దిస్, భగవంతుని నీ నుంచి ఇది కోరుకోవట్లేదు, ఇంకోటి కోరుకుంటున్నారేమో ఆలోచించండి అని చెప్పి చెప్తాం. కాబట్టి ఇది శుద్ధ భక్తుల విషయంలో పరిస్థితులకి స్వయంగా అర్థమైంది భగవంతుని ప్లాన్ అని చెప్పి, మన స్థాయిలో మాత్రము మనము కన్సల్ట్ చేస్తే మంచిది. సో ఫైనల్ గా ఇలా అవుతుంది. తర్వాత ఓకే, ఐ థింక్ విల్ కంక్లూడ్ హియర్. సో మనము శ్లోకం నంబర్ 30 కాదు. సో ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, ఏమని రాస్తారంటే 30వ శ్లోకంలో రాస్తారు. ఏమని రాస్తారంటే చూడు, పరిషత్తులు ఎలా అంటే దెబ్బకి దెబ్బ అనే విధంగా వ్యవహరించాడు. టిట్ ఫర్ టాట్ ఇంగ్లీష్ లో, తెలుగులో అయితే దెబ్బకి దెబ్బ అంటే సుఖదేవ గోస్వామి నన్ను గౌరవించలేదు కాబట్టి, అదే షమిక ఋషి గౌరవించలేదు కాబట్టి నేను గౌరవించలేదు అని చెప్పి. కాకపోతే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ఏమంటారంటే దాని కారణాలు చెప్తారు ఎందుకు అలాగ చేశారంటే, ఫస్ట్ది పరిస్థితుల స్వభావం అయితే కాదు, నిద్రలో కూడా అతను బ్రాహ్మణుల్ని అవమానించలేదు కానీ అవమానించారు. ఓకే, కాబట్టి అది అతని యొక్క అది ఒక స్వభావం కాదు, కానీ కృష్ణుడి యొక్క అరేంజ్మెంట్ అరేంజ్మెంట్లు మనం చెప్పుకున్న కారణాలు. ఒకటి ఏంటంటే భాగవతం లోకంలో రావాలి, రెండవది అతనికి సుఖదేవ గోస్వామిని పరిచయం చేయడం కోసము, అవునా కాదా? సో సుఖదేవ గోస్వామిని పరిచయం చేయడానికి కోసము, తర్వాత అతన్ని కంప్లీట్ గా ముక్తులు విముక్తులను చేయడము, జీవన్ మరణం జీవన మృత్యువుల నుంచి అతను విముక్తులు చేయడము, తర్వాత యా ప్రపంచానికి ఈ మృత్యు సమీపించినప్పుడు ఎలా ఉండాలి అనేది ఒక ఒక ఎగ్జాంపుల్ స్థాపించడం కోసము. సో ఈ కారణాల ద్వారా, ఈ కారణాలను సాధించడం కోసము కృష్ణుడు పరీక్షితుణ్ణి ఆ విధంగా హృదయంలో నుంచి ప్రేరేపించాడని చెప్పి చెప్పడం జరుగుతుంది, రైట్? యా సో మనము ఇప్పుడు 32వ శ్లోకం నుంచి, అంటే శృంగి ఏ విధంగా పరిషత్తుని శపిస్తాడు అనేది రేపు మనం చూస్తాము. సో రేపటితో మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది, విల్ కంప్లీట్ దిస్ చాప్టర్. భాగవతం మొదటి స్కందము మనకి రేపటి నుంచి పూర్తవుతుంది.